ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. మాయకి స్వాధీనమై జీవుడు పుడతాడు, దేవుడు స్వతంత్రంగా పుడతాడు. దేవుడికి స్వతంత్రం ఉంది, జీవుడికి స్వతంత్రం లేదు. రాబోయే జన్మలో మనం ఏ తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ పని చెయ్యాలి అనేది మన చేతిలో లేదు. అది మాయను బట్టి, మనం చేసిన కర్మను బట్టి ఈ దేహం ఎటువంటి రాబోయే జన్మలో ఎటు ఎన్ని లెక్కలు కట్టి మాయ అంటే ప్రకృతి అటువంటి శరీరాన్ని మనకి ఇస్తుంది. జీవుడు స్వతంత్రుడు కాదు. ఎక్కడ జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ కాలంలో జన్మించాలి. మీరందరూ 1949 సంవత్సరంలో జన్మించారనుకోండి, అనుకుందాం అందరూ మరి 1949 చాలా మంది జన్మించారు. ఏ సంవత్సరంలో జన్మించాలి, ఏ నక్షత్రంలో జన్మించాలి అనేది మాయ నిర్ణయిస్తుంది. అది మన చేతిలో లేదు. అందరికీ సుఖపడాలని ఉంది, ఎవరికి దుఃఖపడాలని లేదు. సుఖపడాలని అనుకోవటంలో పొరపాటు ఏమి లేదు. ఎందుచేతంటే మన స్వరూపంలోనది సుఖమే, దుఃఖము లేదు. అక్కడ మన స్వరూపంలో దుఃఖము లేదు, మన స్వరూపంలో సుఖమే ఉంది. కాబట్టి మన అందరికీ సుఖపడాలని ఉంది. మన స్వరూపంలో అశాంతి లేదు, శాంతి మటుకే ఉంది. అంచేత మన అందరం శాంతిగా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏముంటే ఏమి లాభం లేండి, శాంతి లేదు కదా. అంటే శాంతి మన స్వరూపం, శాంతిని కోరుకోవటంలో పొరపాటు ఏమి లేదు. మనం మరణించాలని మనకు ఉండదు, చనిపోవాలని మనకు ఉండదు, ఎప్పుడు ఉండాలనే ఉంటుంది. ఎంచేది మన స్వరూపం ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకు మరణం అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు ఉండాలనే మనం అనుకుంటాం. అంటే మనకి తెలియకుండా మన స్వరూపంలో ఏది ఉందో మనం అదే కోరుకుంటున్నాం. జ్ఞానం అంటే ఏమి లేదు, మనం ఎదుర్కోవటం జ్ఞానం. మనలో ఉన్న స్వభావాన్ని జయించి, మనలో ఉన్న ప్రకృతిని జయించి, మనలో ఉన్న గుణాలని జయించి వాటిల్లోంచి బయటపడితే మన స్వరూపం మనకు తెలుస్తుంది. మన స్వభావాన్ని మార్చుకోకుండా, మన గుణాలను మార్చుకోకుండా, మన ప్రకృతిలోంచి విడుదల అవ్వకుండా మన స్వరూపం మనకు తెలియదు. మన స్వరూపం మనకు తెలిసే వరకు అశాంతి మనల్ని వెంటాడుతుంది. అంటే జీవుడు కర్మకు బద్ధుడై జీవిస్తాడు, అంచేత అస్వతంత్రుడు. అంటే ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ పెడితే మనం నెగ్గేస్తాం అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు. ఇంచేత జీవుణ్ణి మాయ ఆడిస్తుంది. పార్టీల్ని, జీవకోటిని, ప్రకృతిని, పంచభూతాలని మాయ ఆడిస్తుంది. అయితే మనం అందరం స్వార్థం, జీవుడు స్వార్థం కోసం పుడతాడు, భోగం కోసం పుడతాడు. ఆ భోగకాంక్ష, ఆ స్వార్థకాంక్షలోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడికి స్వరూపం వ్యక్తమవుతుంది. షిరిడీ సాయిబాబా సమర్థ సద్గురువు, త్రిమూర్తి స్వరూపుడు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మన త్రిమూర్తులు అంటాం. ఆ త్రిమూర్తి స్వరూపుడు శిరిడి సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా త్రిమూర్తి స్వరూపుడు. దేవుడు చెప్పినట్టు మాయ వింటాం, మాయ చెప్పినట్టు మనం వినాలి. దేవుడు ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుంటుంది మాయ, మాయ ఎక్కడి నుంచేమంటే అక్కడ మనం ఉంచుకోవాలి. దేవుడు స్వతంత్రుడు, జీవుడు అస్వతంత్రుడు. దేవుడికి స్వేచ్ఛ ఉంది, మనకి స్వేచ్ఛ లేదు. చచ్చిపోవటం మన ఇష్టం కాదు, పెళ్లిళ్ళు మన ఇష్టం కాదు, ఏది మన ఇష్టం కాదు. వాడు ఆడించినట్టు ఆడి కళ్ళు మూసేస్తున్నాం. పెళ్లిళ్ళు మన ఇష్టం కాదు, పోనీ మనకు నచ్చిన రోజున చచ్చిపోదాం ఏకాదశి రోజునంతా అది మన చేతిలో లేదు, ఏది మన చేతిలో లేదు. మాయ చేతిలో మనం కీరి బొమ్మలం, ఆట బొమ్మలం, తోడి బొమ్మలం. భగవంతుడు మాయ చేతిలో బొమ్మ కాదు. వారు ఏ రోజున జన్మించాలో, ఎక్కడ జన్మించాలో, వారి శరీరంలో ఎంతకాలం ఉండాలో అని నిర్ణయించుకుని లోక కళ్యాణం కోసం జన్మించేవాణ్ణి దేవుడు అని పిలుస్తాం. అటువంటి దేవతల్లోనే రాముడు ఒకడు, కృష్ణుడు ఒకడు, బాబా ఒకడు. వాళ్ళు స్వార్థం కోసం జన్మించరు, వాడికి భోగం అవసరం లేదు. దేహమే లేని వాడికి, దేహం ఉన్నవాడికి భోగం, కానీ దేహం లేని వాడికి భోగం ఏంటి? దేహం లేని వాడికి లోకం లేదు, విషయాలు లేవు, తలంపులు లేవు. విషయ చింతన ఉన్నవాడికి భోగం, కానీ విషయ చింతన ఎలా ఉంటుందో తెలియని వాడికి భోగ ప్రవృత్తితో సంబంధం ఏముంది? లేనే లేదు. మనకి చచ్చిపోవటం మనకి ఇష్టం కాదు, పుట్టడం మన ఇష్టం కాదు. మీ శరీరం చనిపోయాక పలానా సంవత్సరంలో రాజమండ్రిలో నదీ తీరంలో మాకు జన్మేమోనే భగవంతుడు ప్రార్థించిన మన ప్రార్థన అంగీకరించడం మన కర్మానుసారమే ఏ కుటుంబంలో పెడాలో కుటుంబంలో పడేస్తాడు. దేవుడు అలా కాదు, ఎక్కడ జన్మించాలంటే అక్కడ జన్మిస్తాడు, శరీరం ఎంత కావాలంటే అంత కా ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపనార్థాయ సంఘ సంభవామి, ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం అవసరమైతే ఊరికే శరీరం ధరిస్తారు. ఆ శరీరాన్ని ఎంతకాలం అట్టే పెట్టుకోవాలో అంతకాలం అట్టే పెట్టుకుంటారు. అంతకాలం అంటే మరి ఎప్పుడు వీడు శరీరాన్ని విడిచిపెట్టారంటే విడిచిపెట్టేస్తారు. శరీరం ధరించడం మన ఇష్టం కాదు, ఓడగొట్టుకోవడం మన ఇష్టం కాదు, మరి ఎంతకాలం ఉంటే అంతకాలం ఏడుస్తూ పడి ఉండాలి. ఇది జీవుడు లక్ష వారు ఆడించినట్టు ఆడుతూ ఉండాలి. వారి డైరెక్టర్ గారు మన యాక్టర్, వారు ఎటు గన్ చేయమంటే అటు గన్ చేస్తాం. ఈశ్వరుడు అలా కాదు, ఆయన శరీరాన్ని ఆయన సృజించుకుంటాడు. కృష్ణుడు పుట్టినవాడు వలె కనిపించాడు. ఒక తల్లి గర్భంలోంచి బయటకు రాలేదు కృష్ణుడు, పుట్టినవాడి వలె కనిపించాడు. మహావిష్ణువే కృష్ణుడు ముందు తల్లికి దర్శనమిచ్చి మహావిష్ణువు బిడ్డగా మారాడు. ఆ మాయ నదికి చెప్పాడు నువ్వు దారిమ్మని, మాయ ఎలా చెప్తే మాయ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఎవరి మాయ ఎలా చెప్తే అలా ఉంటుంది. ఆ బిడ్డని మధురైలో జన్మి మధురలో జన్మించినటువంటి కృష్ణుణ్ణి ఆ రేపళ్ళ తీసుకురావటం కోసం మధ్యలో నది యమునా నది అడ్డొస్తే యమునా నది ఆ మాయ ఎలా చెప్తే నది కూడా వినాలి. గాలివాన కూడా మాయని కాదని గాలివాన రావటానికి వీలు. మరి వీళ్ళందరూ మెలకువగా ఉన్నారు, కంసుడు ఇంత సేవకులను పెట్టాడు, ఇంతమంది అందరూ మెలకువగా ఉంటాయంటే ఈ బిడ్డను తీసుకెళ్తే ఎలాగో బయటకు రేపల్లా అన్నారు. మాయతోడు కృష్ణుడు ఏమని చెప్పాడంటే వీళ్ళందరూ నిద్ర వచ్చేటట్టు చేసేయ్య అన్నాడు. అందరూ ఒకేసారి నిద్ర వచ్చేసి నిద్ర వచ్చి పడిపోయారు. ఇంచేత మాయ ఎలా మాయ భగవంతుడు ఎలా ఆదేశిస్తే మాయ ఎలా చేస్తుంది, మనం మాయ ఎలా ఆదేశించాలా పడు. ఎవడైతే మాయని అధిక మాయ అంటే ప్రకృతి, ఆ ప్రకృతి గుణాలని మాయని ప్రకృతిని ఎవడైతే స్వభావాన్ని మన స్వభావాన్ని ఆ జీవ లక్షణాలని ఎవడైతే ఓవర్కమ్ చేశాడో ఎవడైతే అతిక్రమించాడో వాడికి మాత్రమే ఈశ్వరుడు స్వరూపం దొరుకుతుంది. ఈశ్వరుడు అనుగ్రహం పొంది ఈశ్వరుడు అనుగ్రహానికి ఈశ్వరుడు దయకి ఈశ్వరుడు కటాక్షానికి పాత్రుడవుతాడు. భగవంతుడు స్వరూపం భగవంతుడు మనం భగవంతుడు మనం ప్రకృతిని జయించకుండా మన స్వభావాన్ని మార్చుకోకుండా మన గుణాల నుంచి విడుదల పొందకుండా దేహాభిమానంలోంచి విడుదల పొందకుండా మనం భగవంతుడి స్వరూపాన్ని కోటి జన్మలెత్తినా పొందలేము. అది ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసమే మనం కోల్పోయాం. అంచేది బాబా స్వార్థం కోసం జన్మించిన వాడు కాదు, భోగం కోసం జన్మించిన వాడు కాదు, ఏదో కీర్తిని సముపార్జించడానికి జన్మించిన వాడు కాదు, కేవలం లోకక్షేమం కోసం లోక కళ్యాణార్థం లోకం కోసం లోక సంగ్రహం కోసం జన్మించిన వాడు శిరిడి సాయి బాబా త్రిమూర్తి స్వరూపుడు. నూటికి నూరుపాలు మాయలేనివాడు, నూటికి నూరుపాళ్ళు కుటుంబంతో అనుబంధం లేనివాడు. సాయిబాబాకి అసలు కుటుంబంతో లేదు. వీళ్ళు మా అమ్మను కానీ, వీళ్ళు మా నాన్నను కానీ, వీళ్ళు మా మేనగాళ్ళను కానీ, ఇలాంటి ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఒక నూటికి నూరుపాళ్ళు కుటుంబంతో అనుబంధం లేనివాడు ఈ మధ్యకాలంలో జన్మించిన వాడు ఎవరంటే శిరిడి సాయిబాబా. అది ఎవరితోటి మనుషులతో కుటుంబ సభ్యులతోటి ఎట్టి సంబంధము అనుబంధము ఇసుమంతయు సంబంధము లేనివాడు శిరిడి, 100% సంబంధం లేనివాడు శిరిడి సాయి, ఎట్టి సంబంధము లేదు. ఆయన తల్లి ఎవరో తెలియదు, ఆయన తండ్రి ఎవరో తెలియదు, ఆయన బంధువులు ఎవరో తెలియదు, ఆయన మేనమామలు ఎవరో తెలియదు, ఆయన పుట్టిళ్ళు ఎవరో తెలియదు, ఏమీ ఎట్టి సంబంధము లేని అవతార పురుషుడు శిరిడి సాయి బాబా, ఎట్టి మోహము లేనివాడు శిరిడి సాయి. మోహము తృప్తిని మోహమరచి నా మోహము తీరదా అరుణాచల, ఈ ప్రపంచం యొక్క మోహంలో పడున్నాను, ఈ ప్రపంచం యొక్క మాయలో పడున్నాను, ఈ మాయలోంచి బయటకు రావటానికి ప్రకృతిలోంచి బయటకు రావటానికి ఈ వికారాల్లోంచి బయటకు రావటానికి ఆకారాల్లోంచి బయటకు రావటానికి ప్రకృతి బుద్ధిలోంచి బయటకు రావటానికి అరుణాచలేశ్వరుడా నిన్ను ఈ మోహంలో పడ్డాను. ప్రపంచం అంతా ప్రేమ అనే సూత్రం మీద నడుస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు, ప్రేమించినట్టు నటిస్తే మీరు ప్రేమించరు, నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు. చాలా మంది ప్రేమించినట్టు నటిస్తారు, ప్రేమించరు. అదే డ్రామా, ఆ నాటకం అది. ఆ నాటకానికి మోసపోయే అంత అమాయకుడు కాదు భగవంతుడు. ప్రపంచం అంతా సృష్టి అంతా క్రియేషన్ అంతా కూడా ప్రేమతోటి సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనల్ని మనల్ని ప్రేమించడం కోసమే భగవంతుడు ఒక రూపం ధరిస్తున్నాడు, మనం అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తున్నాడు. తల్లి పిల్లల్ని చాలా ప్రేమ ప్రేమగా చూస్తున్న పెద్దవాళ్ళు అయిన తర్వాత చూసినా చూడకపోయినా ప్రేమగా చూస్తున్న ప్రేమ సూత్రం తల్లిని బంధిస్తుంది. సృష్టి అంతా ప్రేమ సూత్రం మీద ఆధారపడి భగవంతుడే, భగవంతుడికి మనతోటి పని లేదు. మనల్ని ప్రేమించడం కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం టీచ్ దట్ ఆయన బోధించి బోధించి సబ్జెక్ట్ బోధించి బోధించి మనకు అర్థం కాకపోతే అర్థమైతే చేసి ఆయన స్వరూపాన్ని ప్రసాదించడం కోసం జన్మించిన వాడే దేవుడు, వాడే సమర్థ సద్గురువు. మనం సబ్జెక్టు విడిచి పెట్టకూడదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. సబ్జెక్ట్ మటుకు సబ్జెక్టు విడిచి పెట్టకూడదు, భక్తి విడిచి పెట్టకూడదు. మహాత్మా గాంధీ గారి గురించి ఒక మాట అంటా ఉంటారు, ఆయన జీవితం పొడిగినా రాముడిని విడిచిపెట్టలేదు. రాముణ్ణి అంటిపెట్టుకుని ఉన్నవాడు, అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి హీరో అయిపోయాడు, మహాత్ముడు అయిపోయాడు. రాముణ్ణి అంటిపెట్టుకున్న ఉదుడు అంటారు కొంతమంది. ఆయన రాముణ్ణి అంటిపెట్టుకున్నాడు కాబట్టి మహాత్ముడు అయ్యాడు, రాముణ్ణి అంటిపెట్టుకోలేదు అనుకోండి పెద్ద చోన్న అయ్యి ఉండేవాడు అంటారు కొంతమంది పెద్దలు. రాముణ్ణి అంటిపెట్టుకున్నాడు కాబట్టే హీరో అయ్యాడు, రాముణ్ణి వదిలేస్తే ఏనాడు జీరో అయిపోదడు అంటారు బాపూజీ గురించి. అంటే ఈశ్వరుడి పాదాలనేది భక్తి కలిగి ఉండాలి. ఇంచదంటే భక్తి లేకపోతే మన గుణాల నుంచి మన విడుదల పొందలేదు. మీరు 1000 ఎకరం సంపాదించినా 100 కోట్లు సంపాదించినా మనలో మనం వెతుక్కోపోతే, మనలో మనం జయించుకోలేకపోతే, మన మనస్సులో ఉన్న గుణాల నుంచి మనం విడుదల పొందకపోతే నిజమైన విజయం ఏంటంటే మన మనస్సుని మనం జయించుకోవటం, మన గుణాలను మనం జయించుకోవటం, మనల్ని మనం జయించుకోవటమే నిజమైన విజయం. ఎవరినో 10 మందిని చంపటం విజయం కాదు, ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవటం విజయం కాదు, ఎక్కడో 1000 ఎకరాల పొలం కొనుక్కోవటం విజయం కాదు. అవన్నీ ప్రకృతి, అన్ని ప్రకృతిలో భాగాలు. మన శరీరం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో, మన ఆస్తిపాస్తులు కూడా అంతే నిజం. కానీ జ్ఞానం కావాలంటే మనల్ని మనం వెతుక్కోవాలి. మనలో మనం వెతుక్కోకుండా మనం ఎవరో మనకు తెలియదు. అదే నాన్నయారు, నేను ఎవడను. తమిళంలో నేను ఎవడనని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో హూయమ్మయ్య అంటారు, హూయి జిస్సయ్య అంటారు, తమిళంలో నాన్నయారు అంటారు. నాన్నయారు తెలుగులో నేను ఎవడను అంటారు, ఇంగ్లీష్లో హూయి జిస్సయ్య హూయమ్మయ్య అని పిలుస్తారు. అంటే ప్రపంచంలో సృష్టిలో ఉన్న మాయ అంతా కూడా, సృష్టిలో ఉన్న మాయ అంతా, ప్రకృతి ఎక్కడుంది, మాయ ఏదైతే మనలో నేనుగా వ్యక్తమవుతుందో మాయ అంతా నేనులోనే ఉంది. ఏదైతే మనం ఆ నేను కోసమే జీవిస్తున్నాము. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో మనం ఏమనుకుంటామంటే ఇది భౌతికం, అక్కడ ఆధ్యాత్మికం, ఇదంతా భౌతికమని, దేవుడు ఎక్కడో ఉన్నాడని అది ఆధ్యాత్మికం అని అనుకుంటూ ఉంటాం. మనం భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వస్తా అంటే, జ్ఞాన మార్గంలో ఎదుగుతా అంటే, బాగా ఎదిగి వస్తా అంటే, భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వస్తుంటే మనం బాగా అభివృద్ధిలోకి మన భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వస్తా అంటే, జ్ఞాన మార్గంలో ఎదుగుతా అంటే, బాగా ఎదుగుతా అంటే, మన శరీరాలు ఎదిగినా మన జ్ఞానం ఎదగటం లేదు. శరీరాలు ఎదుగుతున్నాయి, జ్ఞానం మటుకు ఎదగటం లేదు. 4వ సంవత్సరం పిల్లలు, 5వ సంవత్సరం శరీరాలు బాగానే ఎదిగినాయి, ఇంక జ్ఞానం ఎదగటం. ఆ జ్ఞానం ఎదిగే కొలిది ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం, అటు తేడా వేద బుద్ధి పోతుంది. అది ఇది ఇదే అది అదే ఇది మనం ఏమనుకున్నామంటే దట్ ఈజ్ దట్ దిస్ ఈజ్ దిస్ అనుకుంటున్నాం. అప్పుడు ఏమనుకున్నా భేద బుద్ధి పోయినప్పుడు ఇంక ఇది అది ఆధ్యాత్మికం, ఇది భౌతికం అని ఇంకా మనకు తేడా తెలియదు. అంతా ముద్ద అయిపోతాం, జగత్తు జీవుడు ఈశ్వడు అంతా ముద్ద అయిపోతాం. మనం ఈ కూర అన్నం, కూర అన్నం ఎలా కలుపుకుంటామో, ముద్ద ఎలా చేసేసుకుంటామో, పప్పు ఆవకాయ మరి అన్నం అన్నీ కలుపుకుని ముద్ద ఎలా చేసేసుకుంటాం, ముద్ద ఎలా పెట్టేసుకుని ముద్ద చేసే జాగ్రత్త. మరి ధ్యానంలో ఎదిగి కొలిది హృదయం విశాలం అయ్యి కొలిది, మనస్సుకు లోతులు పెరిగి కొలిది ఈ జగత్తు, ఈ మన కళ్ళకు కనిపించే ప్రపంచం, ఈ ప్రపంచాన్ని చూసే జీవుడు, ఈ ప్రపంచాన్ని నియమించి ఈస్తుడు అంతా కలిసి ఒక ముద్ద అయిపోతాం. అప్పుడు ఆనాడు మనకు అద్వైత అనుభవం వచ్చి మనం పప్పు విడిగా తినం, ఆవకాయ విడిగా తినం, అన్నం విడిగా తన ముద్ద చేసుకుంటాం. అలాగే జగత్తు జీవుడు ఈశ్వరుడు ఎప్పుడైతే మన అనుభవం ఒక ముద్ద కింద అయిపోయిందో అప్పుడు అమృతానుభవం, అప్పుడు అద్వైతానుభవం. ఆనాడు మన చిట్టారి కొమ్మకి చేరు అది పొందాలి. ఏదో ఆధ్యాత్మికం భౌతిక ఎల్కేజీలో ఉన్నప్పుడు మనకు ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అని. అదే జ్ఞానంలో ఎదుగుదల వచ్చినప్పుడు, మనలో వికాసం వచ్చినప్పుడు, మన హృదయం యొక్క లోతులు పెరుగుతున్నప్పుడు, ఆనంద సాగరంలో మనం ఈదులాడుతున్నప్పుడు అది దిశ జిష్టు దట్ ఈస్ దట్ అనుకో, జిష్ ఈస్ దట్, దట్ ఈస్ జిష్, అది ఇది ఒక్కటే. ఒక్కటంటే ఒక్కటే, ట్రూత్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కడే అనే అనుభవం మనకు రావాలి. అదే అమృతానుభవం, అదే అద్వైత అనుభవం, అదే మనకి కడ సారిధ్యాన్ని అనుభవం వస్తేనే కాని మన ప్రకృతి విడిచిపెట్టదు, మాయ విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టవు, అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం కరుగుకుంటూ వస్తుంది, వెంటాడుతూ ఉంటుంది మనల్ని. అంటే నిజమైన విజయం ఏమిటంటే మనల్ని మనం జయించుకోవటమే, మన స్వభావం మీద మనం పై ఎత్తుకు రావటమే, మన స్వభావంలోంచి విడుదల, స్వభావంలో మన స్వభావంలోంచి మనం విడుదల పొందటమే, అది నిజమైన విజయం. అయితే మామూలుగా మేము కూడా కొన్ని విజయాలు సంపాదిస్తున్నాం కదని అంటే మిథ్యా విజయాలు, మాయ విజయాలు, మాయ అంత నిజం, మా విజయాలు కూడా అంతేనే. మనల్ని మనం జయించుకుంటే, మనల్ని మనం నిగ్రహించుకుంటే, మనల్ని మన అదుపులో పెట్టుకుంటే అది నిజమైన విజయం. ఏం చేత నిజమైన విజయం? మన హృదయంలో నిజం మనకు తెలియబడుతుంది కాబట్టి. ఇంకా ఎన్ని మిథ్యా విజయాలు, అబద్ధమైన ప్రపంచం ఎంత నిజమో, ఈ మాయ ఎంత నిజమో, ప్రకృతి ఎంత నిజమో, ఆ విజయాలు కూడా అదంటే డ్రీమ్స్. అయ్యే మాయంతో ఇప్పుడు మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ నేనులోనే మాయ ఎంత ఉంది. అంతేకాదు అనగాలి, నేను ఏదైతే మనకు మనస్సే లోపల నేనుగా వ్యక్తం అవుతుంది, అది అనగాలి, అది అనగాలి. అంటే మన పూజ ద్వారా, మన జపం ద్వారా, మన ధ్యానం ద్వారా, మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ద్వారా అది అణిదిలాగా, అది అణిదిలాగా, అది దాని మూలంలోకి మనస్సు అణిగిలాగా, మనస్సు పరచబడేట్టు మన జీవిత విధానాన్ని మలుచుకోవాలి. మనస్సు పరచబడాలి, మనం ఎత్తువారు చేతి బిడ్డల కింద ఉండకూడదు. భగవంతుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని జీవించాలి. నిన్న మనం చెప్పుకున్నాం దేహాభిమానం అనేది. భగవద్గీతలు ఏం చెప్పాయంటే నేను కల్పించలేదు, మనుషులను చూసి ప్రకృతిని చూసి మీరే నేర్చుకున్నారు పనికిరాని గొడవలన్నీ. ఇప్పుడు గర్వం ఉన్న మనుషులతోటి మన స్నేహాలు మొదలు పెడితే మనకు 11 రోజులు గర్వం వచ్చేస్తుంది. మీరు జనాన్ని చూసి నేర్చుకున్నారు ఈ గర్వాలు ఇవన్నీ. ఈ మధ్యన కొత్తగా ధనవంతులైన వారు ఒకరి ఇంటికి ఒకరు భోజనం చెప్పారండి, వారే చెప్పారు, వారు కొత్తగా ధనవంతులు అయ్యారు. కొత్తగా ధనవయించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే నరం మీద కురిపేస్తే ఎంత సలుపు ఉంటుందో, కొత్తగా ధనవయించిన వాళ్ళకి అంత గర్వం ఉంటుందండి. నరం మీద కురిపేస్తే ఎంత సలుపు ఉంటుందో, కొత్తగా ధనవయించిన వాళ్ళకి అంత సలుపు ఉంటుంది అనమాట, అంత గర్వం అవుతుంది. అదే మామూలుగా అంతకు ముందు మాటలు కాకుండా ఏదో వికారాలుగా మాట్లాడుతున్నారు. అన్నం పెట్టారు, బాగానే పెట్టారు, ఏదో 2 కూరలు వేసే మాటలు వికారం మాటలు వస్తాయి. తర్వాత ఆవిడ, తర్వాత ఆయన నాతో ఏం చెప్పారు, ఆవిడ ఏం చెప్పారంటే ఏమన్నా ఆవిడ ఆవిడేం సంపాదించలేదు, ఆవిడ భర్త సంపాదించాడు, ఆవిడ భర్త సంపాదించి ఈవిడి వికారం ఏంటంటే అమాయకురాలు ఈవిడ. ఆవిడ ఏదైనా సంపాదించే గర్వం తెచ్చుకున్నా పర్లేదు, ఆవిడ భర్త సంపాదించిన దానికి ఈవిడి గర్వం వస్తుంది. ఈవిడికి నోటికి పక్షవాతం ఎందుకని అంటే పతనం ప్రారంభం అవుతుంది. అవి అన్ని ఛందాన్ని బట్టి నేర్చుకుంటాను. అది కృష్ణుడు చెప్పాడు, మీకు దేహాభిమానం, నేను దేహాభిమానం పెట్టుకోమని ఏమనలేదు. మీరు 10 మందికి దేహాభిమానం చూసి వాణ్ణి చూసి మీరు దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు. మీరు 10 మంది గర్వం ఉంటే మీరు గర్వం నేర్చుకుంటున్నారు. ఇవన్నీ ప్రకృతిని చూసి నేర్చుకుంటున్నారు. సంఘంలో మనుషులతో జతలు కట్టి సంఘాన్ని బట్టి నేర్చుకుంటున్నారు. మీకు సంఘం ప్రమాణం కానీ భగవంతుని వాక్యం ప్రమాణం, లోకంలో ఉన్న మనుషులు మీరు ప్రమాణంగా పెట్టుకుంటున్నారు కానీ భగవంతుని ప్రమాణంగా పెట్టుకోవటం లేదు. మరి ఏదో మీ దేహాభిమానాన్ని మీరు కల్పించుకుని ఇదంతా దేవుడు చేశాడు అనుకోవటం ఏంటి, నా మీద నా నెత్తి మీద వేస్తున్నారంటే ఈ పెంట అంతని గోడ పెట్టాడు భగవంతుడు. మిమ్మల్ని గర్వం పెంచుకోమని, అహంకారం పెంచుకుని ఎక్కడైనా చెప్పానని ఏ చేస్తున్నాం? ఇదే ఆన్లైన్ చూసి నేర్చుకుని అంటే మంచి నేర్చుకోవడం కష్టం, చెడ్డ నేర్చుకోవడం తేలి. చెడ్డ నేర్చుకోవడం తొందరగా వచ్చేస్తున్నాం మనకి, ఇంకా మంచి నేర్చుకోవడం కష్టం. ఇక్కడ భగవాన్ చోటు ఏమంటున్నారంటే, ఏమంటే దేహాభిమానం అనేది తగ్గటం కష్టమేమో, దేహం పట్ల అభిమానం, ఆ దేహంతో తదాత్యం, ప్రపంచంతో తదాత్యం, మనం కానిదానితో తదాత్యం, మనం కానిదానితో తదాత్యం. ఇక్కడ రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, సుఖం కోసం వెతకటం తప్పులేదు, సుఖం కోసం వెతకటం తప్పులేదు, అయితే తప్పుల్లా ఎక్కడ ఉందంటే అది లేని చోట వెతుకుతున్నారు, ఉన్న చోట వెతికే మానేస్తున్నారు. సుఖం కోసం వెతకటంలో తప్పు లేదు, కానీ తప్పు ఎక్కడుందంటే సుఖం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నారు, సుఖం ఎక్కడ ఉంది అక్కడ వెతకటం మానేస్తున్నారు, అది తప్పు. అందుకని సుఖం వెతకటం తప్పు కాదు, సుఖం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నారు, సుఖం ఎక్కడ ఉందో అక్కడ వెతకటం లేదు. అయితే మీరు కోటి జరిపిన ఎత్తున ఎక్కడ వెతుకుతున్నారు కాబట్టి అది దొరకదు. ఎక్కడ ఉందో వస్తువు ఎక్కడ ఉందో అక్కడ వెతికితే అది దొరుకుతుంది, వస్తువు ఎక్కడ లేదో అక్కడ వెతికినా దొరకదు, అది తప్పు. సుఖం కోసం పాదులాడటం తప్పు కాదు, లేని చోట వెతకటం తప్పు, ఉన్న చోట వెతక్కపోవటం తప్పు. నాకు దేహాభిమానం ఎక్కువగా ఉందండి, దేహబుద్ధి ఎక్కువగా ఉంది, ఏమైనా తగ్గే ఉపాయం ఉందా, ఏమైనా పలచబడుతుందా అని అడుగుతున్నాడు. అంటే దీనికి మన దేహాభిమానం తగ్గించుకోవడానికి ఈశ్వరుని ప్రార్థించడం, అవతార పురుషులను గౌరవించడం, ప్రార్థించడం, వారి మాట వినటం, వారు చెప్పినట్టుగా నడుచుకోవటం, ఈశ్వరుడు చెప్పినట్టుగా నడుచుకోవటం, ధ్యానం చేయటం, జపం చేయటం, అంత దేహాభిమానుల నుంచి విడుదల పొందటానికి. అక్షర మన మాలలో రమణస్వామి ఏమని అన్నారంటే, దోషరహిత నీవు నాలో ఐక్యమై నిత్యానందమయమునర్పము అరుణాచర. నా మనస్సులో దోషాలు ఉన్నాయి, నీలో దోషం ఎలా ఉంటుందో ఏమీ లేనివాడు అరుణాచరు. అరుణాచలేశ్వరుడా, దోషం అనేది ఎలా ఉంటుందో నీవు లేనివాడు, ఉండే అవకాశం కూడా నీకు లేదు ఆకాశం లాంటి. చెట్లో నలకలు ఉండొచ్చు, కాలవలో నడడం నలకలొచ్చు, ఆకాశం నుంచి కురుస్తున్న వర్షానికి నలకలేంటి? మీరు ఎప్పుడైనా వర్షం కురిస్తా అంటే గ్లాస్ చోటు ఎలా పట్టుకొని నీళ్ళు, అందులో ఒక నలక ఉండదు. నువ్వు ఆకాశం లాంటి వాడు, ఆకాశం లాంటి వాడు నువ్వు, నీలో నలకలేంటి? దేనితోటి అసలు అటాచ్మెంట్? అటాచ్మెంట్ ఇస్ షిన్. ఏది దేనితోటి అటాచ్మెంట్ లేనివాడు, దేనితోటి అటాచ్మెంట్ లేనివాడు. అసలు ఇంకోటి, మనిషి ఏదైనా పాపం చేస్తే మోహం వల్ల చేస్తాడు. మోహం లేనివాడు పాపం చేయవలసిన పని లేదు. అంటే ఏ దోషము లేనివాడు అరుణాచలేశ్వరుడా, ఏ దోషము లేనివాడు నువ్వు. నా మనస్సులో దోషాలు ఉన్నాయి, నా మనస్సులో దోషాలు ఉన్నాయి అంటే నువ్వేం చేస్తున్నాడు, నీ పాదాలను ఆశ్రయించాను అంటే ఏ దోషము లేని నువ్వు నన్ను నాలో ప్రవేశించి నా దోషములోంచి నా బలహీనతల్లోంచి నన్ను విడుదల చేసి నువ్వు ఎట్టి ఆనందం అనుగ్రహిస్తున్నావో అట్టి ఆనందానికి నన్ను వారసుని చెయ్యి అరుణాచలేశ్వరుడు. దోషరహిత నీవు నాలో ఐక్యమై. తర్వాత ఇంకోటి భక్తి, మనకి మనకున్న భక్తి నిజమైతే దేవుడికి మనకి దగ్గర సంబంధం వస్తుంది. అంటే ఎటువంటి సంబంధం వస్తుందంటే, అన్నిటికంటే దగ్గరగా మన దేహం ఉంటుంది, మన దేహానికంటే దగ్గరగా ఉంటాడు భక్తి. అన్నిటికంటే మనకి దగ్గరగా ఉండేది ఏంటి మన దేహమే? అన్నిటికంటే మనకి దగ్గరగా ఉండేది ఏంటి? మనం ఎక్కడికెళ్ళి కూడా వచ్చేస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది. అంతకంటే దగ్గర మన భక్తి నిజమైతే, అందులో పరిపక్వత ఉంటే అంతకంటే దగ్గరగా ఉంటాడు ఈశ్వరుడు. మన దేహము కంటే, మన ఇంద్రియముల కంటే, మన మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉంటాడు ఈశ్వరుడు. మన భక్తి నిజమైతే ఆయన స్వరూపం మనకి ఇవ్వకుండా విడిచిపెట్టడు, ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు ఆ జన్మకు ఆ జన్మ వెంటాడుతాడు. అయితే మనం పునర్జన్మలో ఎక్కడ జన్మించామో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుస్తుంది. రాబోయే జన్మ ఏమిటో మనకు తెలియదు. అస్వతంత్రుడు, పరతంత్రుడు, ఎత్తివారు చేతి పెట్టడం, మాయలో మాయ చేతిలో ఆట బొమ్మలు, కీలి బొమ్మలు. అందుకే మనకు తెలియదు రాబోయే జన్మలు ఎక్కడ జన్మిస్తామని. ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి తెలుసు. అంటే మన భక్తి నిజమైతే అది కంటిన్యూ, ఆ భక్తి జన్మజన్మలకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు, మన బలహీనతను తొలగించి ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు ప్రతి జన్మలో వెంటాడుతాడు, వాడే ఈస్తాడు. అది పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటికి రాదు. అయితే ఏ జీవుడి పట్ల ఈశ్వరుడికి దయ కలిగిందో, ఏ జీవుడి పట్ల ఈశ్వరుడికి అనుగ్రహం కలిగిందో, ఆ జీవలక్ష్యాన్ని పోగొట్టి ఈశ్వరుడు తన స్వరూపం ఇచ్చే వరకు ఆ జీవుడిని వెంటాడుతాడని శాస్త్రం చెబుతాను. దోషరహిత నీవు నాలో ఐక్యమై. దోషం ఎలా ఉంటుందో తెలియని వాడు నువ్వు నాకు. దోషం అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు అయ్యా నువ్వు. ఇప్పుడు మనం సిగరెట్లు కాల్చుకుంటున్నాం అనుకోండి, సిగరెట్లు అలవాట్లేని వాడితో స్నేహం చేస్తే నెమ్మదిగా తగ్గించుకుంటాం. మనం ఒక పెట్టి కాల్చండి, 10 పెట్టెలతో కాల్చి వాడితో స్నేహం చేస్తే మనం 10 పెట్టెలలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి సిగరెట్లు మానేయాలి ఉందనుకోండి, సిగరెట్లు కాలుస్తున్నాం అనుకోండి, ఆ సిగరెట్లు అలవాట్లేని వాడితో స్నేహం చేస్తే సంవత్సరాలు మనం కూడా మానేస్తాం. మనం కాల్చి దొంగ పెట్టి ఆడి 10 పెట్టి కాలుస్తాం, ఆడనుకారు మనం తిరిగితే ఇంకా మనమే అలవాటు అయిన పోతుంది, ఇంకా పెరిగిపోదు. దోషరహిత నీవు నాలో ఐక్యమై. దోషాలు ఎలా ఉంటుందో తెలియనటువంటి నాలో ప్రవేశించి, నాలో ప్రవేశించి నా స్వభావంలోంచి నన్ను విడుదల చేసి నా బలహీనతనుంటే నీలో ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉందని ఆక్షేపించకు. ఆక్షేపిస్తే ఆక్షేపించడం కూడా నీలో పొరపాటు అవుతుంది. పొరపాటు లేనివాడని ముందు సంకెళ్ళు పడేసి, నా ముక్కు వంకరగా ఉందని ఆక్షేపించకు. వంకరలు వంకరగా ఉందని ఆక్షేపించకయ్యా. వంకర ఏదనంటే తీసేసి నీతోటి సమానమైన వాడిగా చేయి. ముక్కు వంకరగా ఉంటే ముక్కు వంకరగా ఉందని ప్రకృతి మనుషులు ఆక్షేపిస్తారు. ప్రకృతి మనిషికి నీకు తేడా ఏమిటి ఇంకా? అంచేత నాలో ఐక్యమై దోషరహిత నీవు. నాలో డిఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియలేని వాడు నువ్వు. లోపాలు, పాపాలు, తాపాలు, కోపాలు, రోషాలు ఎలా ఉంటాయో తెలియని వాడు నువ్వు. కోపం ఎలా జయించాలో దానికి సంబంధించిన పుస్తకాలు 1000 ఉన్నాయి. అవి ఈ పుస్తకాలు మనకేమే కానీ ఈశ్వరుడికి అక్కర్లేదు. అది ఎలా ఉంటుందానికి తెలియదు కాబట్టి. రోగాలు ఉన్నవాడికి హాస్పిటల్ కానీ, రోగం లేనివాడికి హాస్పిటల్ ఎందుకు? దోషరహిత నీవు నాలో ఐక్యమై అంటే నా ఆనందం, నాలో ఆనంద సముద్రం ఉంది, నాలో ఆనందం, అది నా అనుభూతి లేదు, నా చేతికి అందటం లేదు ఆ వాటర్. నా చేతిలో ఉన్న జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆనంద గంగ నా చేతికి అందటం లేదు, ఏయో అద్దొస్తున్నాయి. అంచేత ఆ దోషాలు నువ్వు తీసేసి నా జ్ఞానాలోన గంగ నాకు అందేటట్టు చెయ్యి. నువ్వెంతైతే ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, కాంతిస్వరూపుడు, ఈశ్వరుడు, అంచేది నువ్వు ఎట్టయితే ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఎటువంటి శాంతిని ఊగిసలాడుతున్నావో, అది నాలో ఉన్న ఏదైనా లోపాలుంటే తొలగించి నా హృదయంలో ఉన్నటువంటి శాంతి సాగరం నా చేతికి అందేటట్టు అనుగ్రహించారు నాచడ. దోషరహిత నీవు నాలో ఐక్యమై నువ్వెంత ఆనందంగా ఉన్నావో, అది ఎలాగ పెర్మనెంట్ హ్యాపీనెస్. ఏమి హ్యాపీనెస్? పెర్మనెంట్ గా ఉండాలి. ఏదో గంటలు ఉండి ఇంకో గంటలు పొద్దున్న బాగానే ఉదయం బాగానే ఉన్నాం, మళ్ళీ మధ్యాహ్నానికి ఏదో తేడా వచ్చేసిందండి, మధ్యాహ్నం బాగానే ఉన్నామండి, మళ్ళీ సాయంత్రానికి ఏదో తేడా వచ్చిందండి, నిన్న బాగానే ఉందని శాంతిగానే ఉన్నామండి, ఈవేళ మళ్ళీ అశాంతి వచ్చేసిందండి, నిన్నేమో మరి నిన్న చూస్తే చాలా బాగున్నామండి, ఏనుగు మీద కూర్చున్నట్టుందండి, ఇవాళ పడిపోయినట్టుందండి, ఇలాగే ఇలా కాదు పెర్మనెంట్ హ్యాపీనెస్. అసలు నీ జడు చూసిన పంచదార డబ్బాలో చేమను పడేస్తే చేమ జీవితే చేమ ఎలా ఉంటుందో అటువంటి అటు ఆ పరిస్థితిలో పడదు. నన్ను సంతార డబ్బాలో చేమన పడేస్తే ఇంక దానికి బయటికి రావాలని అటువంటి ఆనంద సాగరములో, శాంతి సాగరములో, ఆ జ్ఞాన సాగరములో నేను ఊగిసిరాటి నువ్వు అనుగ్రహించలే నా పని, నీ పని ఇంకో పనే లేదు. ఎంచేదంటే వాణి అసలు దేవుడు మానవ రూపం ధరించడం, అనుగ్రహించడానికి, ప్రేమించడానికి తప్పించి ఇంకో పని లేదు ఆయనకి. సొంత పని అంటూ లేదు, సొంత పని ఆంజనేయ స్వామి సొంత పని అంటూ లేనివాడు. ఆయన అంశే శిరిడీ సాయిబాబా, మనకి అన్ని సొంత పనులు. ఏదో వారు భగవద్గీత చెప్తున్నారు వచ్చి పది నిమిషాలు వినంటే మాకెక్కడ సాగుతుందండి? సాగటం అంటే ఆయన అన్ని సొంత పనులే, ఇతరుల కోసం ఏమీ చేయరు వాడు. భగవద్గీత వారు ఏదో చెప్తున్నారు వచ్చి మాకెక్కడ సాగుతుందంటే వాళ్ళ స్వార్థం కోసం 24 గంటలు కృషి చేసుకుంటున్నారని అర్థం అంట. అది చెప్పకుండా చెప్పటం అంటారు. మనకు తలకాయలు ఉంటే మనం అర్థం చేసుకోవాలి. వారికి సాగబెట్టం తాకే ఏం చేస్తున్నారు? లోకాన్ని, లోకోద్ధరణ కోసం ఏమైనా పని చేస్తున్నారా? వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పని చేసుకుంటారు. నిండా స్వార్థం, నిండా స్వార్థం పర్లేదు, దానికి కాదు ఇంకో కపటం, మాటలో కపటం, చేష్టలో కపటం. ఇది ఇందులో లాజిక్ కోటం లేదు. కొంతమంది స్వార్థంగా ఉంటారు, క్రూరత్వం ఉండదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, క్రూరత్వం ఉండదు. కొంతమందికి క్రూరత్వం ఉంటుంది, పెద్ద స్వార్థం ఎక్కువగా ఉండదు. క్రియలుగా ఉంటారు, పెద్ద స్వార్థం ఉండదు. మనుషులు ఎక్కడొస్తుంది సమాజానికి, ప్రపంచానికి ఎవరితోటి ప్రమాదం అంటే, 100 రూపాయలు స్వార్థం ఉంటుంది, 100 రూపాయలు క్రూరత్వం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళని ప్రపంచంలో తొలగించేయటానికి నేను అవతరిస్తా అన్నాడు కృష్ణుడు. అది వాళ్ళ వల్ల, వాళ్ళని తొలగించడం మీ వల్ల అవ్వదు, వాళ్ళని తొలగించడం మీ వల్ల అవ్వదు అయ్యా. వాళ్ళని అటువంటి మనుషులు 100 రూపాయలు క్రూరత్వంగా ఉన్న వాళ్ళని 100 రూపాయలు స్వార్థపరత్వంతో భూమిస్తులాడి వాళ్ళని తొలగించడానికి, వాళ్ళని సృష్టిలోంచి తొలగించడానికి, రిపేర్ చేయడానికి సృష్టిని అవతరిస్తాను అంత. వీళ్ళని ఎలా చంపుతానో, వాళ్ళని ఎలా చంపుతానో అర్జును అన్నప్పుడు ఏమయ్యా ఏమిటి నీకు? ఇప్పుడు వాళ్ళ చేతిలో చచ్చిపోతే నీకేం వచ్చింది? స్వర్గానికి వెళతావు. నీ చేతిలో వాళ్ళు చచ్చిపోయారనుకో రాజ్యాన్ని ఏదుకుంటావు, ఏమొచ్చింది ఇదంతా? అదైనా ఏమి ఇబ్బంది లేదు, నువ్వు చనిపోయినా ఇబ్బంది లేదు, నీ చేతిలో వాడు చనిపోయినా ఇబ్బంది ఏమి లేదు. వాడు చనిపోతే నీకు రాజ్యం వస్తుంది, వాడి చేతిలో నువ్వు చనిపోతే ఒక మంచి పని చేసే ప్రయత్నంలో నువ్వు చనిపోయాయి కాబట్టి నీకు స్వర్గం వస్తుంది. అదంతా పక్కన పెట్టు, నీకు నేను సారథిగా పనిచేస్తున్నాను, నీకు నేను మంత్రిగా పనిచేస్తున్నాను, శాంతి సామ్రాజ్యానికి, ఐశ్వర్యానికి నేను అధిపతిని చేస్తాను అర్జున అన్నాడు. వాడు ఈశ్వరుడు, ఈ బుడబక్కల ముక్కలు చెప్పేశ్వరుడు ముందు లాజిక్ చెప్పాడు. కౌరవుల చేతిలో నువ్వు చచ్చిపోతే ఏముంది స్వర్గానికి వెళ్తావు? ఏంటి ఒక మంచి ప్రయత్నంలో ధర్మ సంస్థాపన అర్థం, భగవంతుడికి ఏ పని అయితే ఇష్టం ఆ పని నువ్వు చేస్తున్నా కూడా చచ్చే చావు స్వర్గానికి వెళతావు. అలా కాదు, నువ్వు జయిస్తావో రాజ్యం ఉంటుంది. భగవంతుడు చేసే పనిలో నువ్వు భాగంగా ఉన్నావు కూడా నిజంగా నువ్వు చనిపోయిన స్వర్గానికి వెళతావు. అది డూ ఆర్ డై, అదంతా విడిచిపెట్టు. అదంతా నీకు మంత్రిగా ఉన్నాను, నీకు సారథిగా ఉన్నాను, నీకు గుర్రాలు. ఇప్పుడు గుర్రాలను తోలేవాడిలోనే కర్ర చేతిలో ఉండాలి. ఎవడైతే గుర్రాలను తోలుతున్నాడో, కృష్ణుడు గుర్రాలను తోలాడే కర్ర కూడా ఆడి చేతిలో ఉంది. ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, గుర్రాలేమో మన్మోహన్ సింగ్ తోలుతున్నాడు, కర్రేమో సోనియా గాంధీ చేతిలో ఉంది. గుర్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయి. కర్ర ఎవరి చేతిలో ఉంది? సోనియా గాంధీ చేతిలో ఉంది. గుర్రాలు ఎవడైతే తోలుతున్నాడో వాడి చేతిలోనే కర్ర ఉండాలి. కృష్ణుడు గుర్రాలను తోలాడు, ఆ కర్ర వాడి చేతిలో ఉన్నవాళ్ళు. కర్ర ఇంకోటి చేతిలో పెట్టుకుని ఇంకోటి గుర్రాలు తోలమంటే, నేను చెప్పిన ఈ సూత్రానికి పరిణామం 1 సంవత్సరంలో మీకు తెలుస్తుంది. నువ్వు మన్మోహన్ సింగ్ నన్నావు, మంచివాడు అనుకుంటున్నావు, ఈ అడిగి కర్ర ఈ అడిగి ఏదో చేస్తాడు. మనం ఏదో మంచి పని చేసి ఎవరికైనా కొంత స్వతంత్రం ఇవ్వాలి కదా, ఏమైనా ఏదో సాధించగలమని ఎక్కడికో పంచామనుకోండి, వాడు కొంత స్వతంత్రం. కృష్ణుడి చేతిలోనే కళ్ళు ఉంది, కళ్ళలే కాదు కర్ర కూడా వాడి చేతిలో. ఆ డ్రైవర్కి ఆ మెలకువలు ఉంటాయి. దుర్యోధన్ ఒకటి అన్నాడు, భీష్ముడి శరీరం విడిచిపెట్టాక దుర్యోధనుడేమంటే, దుర్యోధను ద్రోణుడితో ఏమని ద్రోణాచార్యుడితో ఏమని చెప్పాయంటే, ధర్మరాజు బతికుండగా నా చేతికి పట్టిపోయా అన్నాడు. ధర్మరాజుని చంపేసి నువ్వు తీసుకురావు వద్దాడు, బతికుండగా నా చేతికి పట్టేకపోతాడు, నేను చేస్తాను నీకు ఇస్తాను అన్నాడు. సాయంత్రం లోపల నీకు పట్టిచ్చేస్తా. ఎక్కడో యుద్ధం చేస్తున్నారు కృష్ణ. వీడు ద్రోణుడు లోపల ఉద్దేశం దుర్యోధనుడి యొక్క మాట నిలబెట్టడం కోసం. ఎక్కడ ధర్మరాజు ఉన్నాడు, ఎక్కడ ధర్మరాజు ఉన్నాడు, ఆయన యుద్ధం వెతుక్కుంటూ ధర్మరాజును ధర్మరాజుని బంధించి దుర్యోధను పాదాల దగ్గర పడేయటానికి ద్రోణాచార్యుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. దగ్గరికి వచ్చేస్తే పాండవ సైన్యం ఒక్కసారి ఎర్రికేకలేసింది. ధర్మరాజు పట్టుబడిపోతున్నాడు. ధర్మరాజు పోతే పెద్దవాడు అగ్రజు, ఇక రాజు పోతే సైన్యం ఏం చేస్తుంది? అప్పుడు పరమాత్మ ఒకసారి రథం ఏవైపు సడన్ గా ద్రోణాచార్యుడు ఎక్కడున్నాడు అక్కడ చెప్పేశాడు రథం. ఇది అర్జున ఇక్కడ కాదు మనం చేయవలసిన పని మరవచ్చాడు. రథం తగ్గి ఆ చేతిలో కర్ర ఉంది, రథ గుర్రాలను అక్కడ పరిగెత్తించాడు. అక్కడ ఒక్కసారి సైన్యం ఎర్రికేకలేసింది. ద్రోణుడు ధర్మరాజు పట్టుబడిపోయాడు, విమోచిత యుద్ధం చేస్తున్నాడు. ధ్రువం సరిగ్గా ఇంకా 5 నిమిషాల్లో దొరుకుతాడనగా కృష్ణార్జును వచ్చి వాలిపోయారు. అక్కడ ద్రోణుడు బుద్ధికి వెనక్కి తరలేశాడు. ద్రోణుడు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నరనారాయణుడు, అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. తరిమి విడిచి పెట్టారు ద్రోణాచార్యం. వెళ్ళిపోయాడు సూర్యుడు. ఇప్పుడు యుద్ధాలు లాంటి కాదు, సూర్యుడు అస్తమించడానికి యుద్ధం ఆప్ చేసేస్తాడు. అప్పుడు అంటాడు ద్రోణుడు, అంటాడు దుర్యోధన, ఎంత ప్రయత్నం చేశాను ధర్మరాజుని పట్టుకోవడానికి. కృష్ణార్జును యుద్ధంలో ఉండగా నారాయణుడు అక్కడ రథం తోలుతంటే, గుర్రాలను తేలుతంటే వాడి చేతిలో కర్రన్నంతకాలం నేను ద్రోణాచార్యుని పట్టుకోలేడని. అది పరమాత్మ యొక్క కానుక, పరమాత్మ యొక్క దయ. ధర్మరాష్ట్రుడు అంటాడు, నీకు పరమాత్మ స్వయంగా పరమాత్మ ఏంటి, నేను నీకు సేవకుని, నేను మంత్రిని. ఈ సృష్టి అంతా మొత్తం యుగాది ప్రపంచాలంతా, ఈ లోకం ఇతర లోకాలన్నీ మొత్తం లోకాలన్నీ ఎవడ పొట్టగాయితో ఉన్నాయో అటువంటి నారాయణుడు అంటాడు ధర్మరాజుతోటి, నీకు నేను సేవకుని, నీకు నేను మంత్రిని. అంటే శరణాగతి భగవంతుడికి ఎవడైతే శరణాగతి చేశాడో వాడికి పాలేడుతనం చేస్తాడు భగవంతుడు. అయితే మనం అందరూ చేసే తప్పు ఏంటంటే, మన అహంకారంతో దేవుణ్ణి కొలుస్తాం, ఇంకే మనం ఎంత పనికి వస్తామని చెప్పండి. మన అహంకారంతో దేవుణ్ణి కొలవటేంటి? దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు నువ్వు అనుకున్నట్టు ఉంటాడు. వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. నీ అహంకారంతో నీ మనస్సుతో దేవుణ్ణి కొలవటా? నీ మనస్సు లేదని చెప్తే లేనట్ట. ఇంతడో నీ మనసు, నీ అహంకారంతో నువ్వు దేవుని కొలుస్తావా? నీ అహంకారం ఏ పాటిది, ఎంత లేదు అసలు. దేవుని కొలవటానికి అహంకారం పనికి వస్తుందా? పనికిరాదు. మనకి ఇంక ఒకటే చేద్దాం, భక్తులకు కూడా ఇదే పని, మన అహంకారంతో దేవుని కొలవటం. మనం ఎందుకు పనికి వస్తాం ఇంకా? నువ్వు అల్లాని నీ మనసుతో కొలవటేది? నీ మనసు ఏ పాటిది? అది నీ జీవితం ఏ పాటిది? వాట్ ఇస్ మ్యాన్ ఫ్లైట్ టు ఎటర్నిటీ? అది నీ మనసుకి భగవంతుడికి పోలికేంటి? భగవంతుడు అంటే మహాసముద్రం, మనస్సు అంటే ఒక నీటి బుడక్కాది, నీటి తుంపర. ఈ తుంపరాడి సముద్రానికి కొలుస్తుందా? ఇంకా కొలతలు నీకు కావాలన్నమాట. నువ్వు నీ కొలతలకు అందుతాడా ఈశ్వరుడు? నాకు దేహాభిమానం తగ్గటం లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేహాభిమానం తగ్గటం లేదు, దేహబుద్ధి శవబుద్ధి తగ్గటం లేదు, ఆత్మబుద్ధి రావటం లేదు. ఆ బ్రహ్మం నేను చెప్పాను, భగవంతుడికి మొట్టమొదటి రూపము బ్రహ్మం. తర్వాత ఇవన్నీ కృష్ణుడు, రాముడు, అర్జునుడు, అల్లా, యెహోవ, మరొకటి ఈ అవతారాలన్నీ తర్వాత వచ్చినాయి. భగవంతుడికి మొట్టమొదటి రూపము బ్రహ్మమంటే బ్రహ్మమే, ఒక్కటంటే ఒక్కటి. నా దేహాభిమానం తగ్గుతుందా సాధన చేస్తే? అసలు మనం మాయలు ఎక్కడ పెడుతున్నామంటే, ఇగో నాది ఫలానా పేరు, ఎల్లమ్మ, సుబ్బమ్మ, పుల్లమ్మ, నా దేహం ఎలా ఉంటుంది, పొట్టిగా ఉంది, పొడిగ్గా ఉంది, నల్లగా ఉంది, ఎర్రగా ఉంది, దేహం బాగానే ఉంది, తెలివైందే ఈ దేహం, తెలివైందే లేదా తెలివి తక్కువ ఉంది, తెలివి తక్కువదే, లేదా ఇది బంగారు బూట్లోనే ఉంది, ఇది బంగారు బూట్ తాటాకింట్లో లేదు, ఇది పెద్ద పెద్ద మేడల్లోనే ఉంది, బాగా పొట్టిగానే ఉంది, లేదా పొడిగ్గానే ఉంది, ఎర్రగానే ఉంది, తెల్లగానే ఉంది. ఆ దేహానికి సంబంధించిన కూడా ఇవి ఉంటాయి కదా, ఎడిపో తెలుపు, నలిపో, పొట్టు పొడుగు ఏదో ఉంటుంది కదా, లావో సమం ఏదో ఉంటుంది. ఆ దేహానికి పేరు ఒకటి ఉంటుంది, ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ అని. ఇంకా ఆ రూపంతో, ఆ నామంతో పట్టుకుని చచ్చిపోయే వరకు ఏడుస్తాం. ఇందులోంచి బయటకు రాలేము, మనకు అజ్ఞానంలోంచి బయటకు రాలేము, అవిద్యలోంచి బయటకు రాలేము, అహంకారంలోంచి బయటకు రాలేము. అసలు మనకు అజ్ఞానంలోంచి అహంకారం వచ్చింది. తల్లి కడుపులోంచి బిడ్డ ఎలా వచ్చిందో అజ్ఞానంలోంచి అహంకారం వచ్చింది. అదే రమణ మహర్షి గారు చెప్పారు, నీ శరీరం పుట్టుక నిజం కాదు. శరీరం పుట్టుక నిజం కాదు కాబట్టి శరీరం చావు కూడా నిజం కాదు. నువ్వు నిజమైన పుట్టినరోజు ఈ నేను అనే తలంపు, నేను అనే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తాందో, ఎక్కడ పుట్టి వస్తాందో, అంటే నేను అనే తలంపుకి, నేననే భావనకి పుట్టుక స్థలం హృదయం. అత్తవారు సహస్రారమేమో అత్తవారు. నేననే తలంపుకి, ఆ భావనకి, ఆ జీవుడికి పుట్టింది హృదయం. పుట్టింట్లో జన్మిస్తాడు, విజృంభించడం శిరస్సులో విజృంభిస్తాడు. ఈ నేను అనే భావన, ఈ నేను అనే తరం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఆ తల్లి కడుపులో నుంచి బిడ్డ ఎలాగ వస్తుందో అజ్ఞానంలోంచి నేననే తరం వస్తుంది. అజ్ఞానం అక్కడ ఉందంటే నేను అనే తరం ఉంటుంది, అది దేహభావన ఉంటుంది. దేహ అజ్ఞానం చెప్పి దేహాభిమానం ఉంటుంది. అజ్ఞానం నశించిన మరుక్షణంలో నీకు దేహాది నీకు దేహబుద్ధి ఉండదు, ఆత్మబుద్ధి వచ్చేస్తుంది. ఆత్మబుద్ధికి రావటానికి జ్ఞానం వల్ల ఆత్మబుద్ధి వస్తుంది, అజ్ఞానం వల్ల దేహబుద్ధి వస్తుంది. బాగా గ్రహించండి, ఈ నేను అనే భావన ఇదే గణపతి శాస్త్రి గారు మొట్టమొదటిలో విరూపాక్ష గగలో ఉండగా భగవాన్ని అడిగిన ప్రశ్న ఇదే. చదవలసిన గ్రంథాలని చదివాను, చేయవలసిన తపస్సులనే చేశాను, తపస్సు యొక్క చేయవలసిన జపాలు చేశాను, తపస్సు యొక్క స్వరూపం నాకు తెలియదు లేదన్నప్పుడు భగవాన్ 2 నిమిషాలు మౌనంగా ఉండి నేను 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 అనే తలంపు, నేను అనే భావన ఎక్కడి నుంచి ఉదయించి వస్తాందో, ఎక్కడి నుంచి పుట్టి వస్తాందో ఒక్కసారి బాగా శ్రద్ధతోటి దాన్ని పరికించి చూస్తే, దాన్ని పరిశీలన చేసి చూస్తే, ఆ నేను అనే తలంపును శోధించి చూస్తే, అది ఎక్కడైతే పుడతాందో అక్కడికి వెళ్ళి మాయమైపోతుంది. అదే తపస్సు. ఓ అరుణాచలేశ్వరుడా, నా శరీరం కుంగిపోకుండా, మనస్సు బెంగల్లో పడకుండా, శరీరం కృషించిపోకుండా, సాధన పేరు చెప్పి మనస్సు నలిగిపోకుండా, ఈ ఏమీ శారీరకానికి బాధ లేకుండా, మనస్సుకి క్షోభ లేకుండా, శరీరానికి బాధ లేకుండా, ఈ ప్రక్రియలో నన్ను ఇబ్బంది పెట్టకుండా, నీ దయవల్లే నాకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు నా చరిస్తుడు అన్నాడు రమణ మహర్షి. అక్షరమణ మనం పురాణాల్లో చదువుతున్నాం, ఏమని ఆకులు తిని అన్నం లేకపోతే ఆకులు తిని ఆ నదుల్లో ఉన్న నీళ్లు తాగి కృషించిపోయి కృషించిపోయి ఎండిపోయి ఎండిపోయి తపస్సులు చేసి ఆ పొందేది ఎప్పుడూ పొందారని పురాణాల్లో చదువుతున్నాం. నా శరీరం కృషించిపోకుండా, నా మనస్సుకు క్షోభ లేకుండా, ఏమి ఇబ్బందులు పెట్టకుండా, సఫరింగ్కి గురి చేయకుండా, కేవలము నీ దయ వల్ల, అవుట్ ఆఫ్ యువర్ లవ్, నీ కంపాషన్ వల్ల, నీ ప్రేమ వల్ల ఈ సర్జరీ ఏమి నా బాధ లేకుండా చేసి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు అరుణాచలేశ్వరుడా, నీ ప్రేమ ఇట్టిదని, నీ దయ ఇట్టిదని ఏమి చెప్పగలను. నేను కవినా? కవిని కాదే. నేను రచయితనా? రచయితన కాదే. ఒకవేళ చెబుటానికి ప్రయత్నం చేసినంత కవిత్వం నా దగ్గర లేదే. శరీరాన్ని బాధ పెట్టలేదు, మనస్సును క్షోభ పెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నిజాన్ని నాకు అనుభవంలోకి తీసుకొచ్చావు. ఈ ప్రక్రియలు నన్నుకు నాకు నొప్పించకుండా, నాకేమి నొప్పించకుండా చేసేవారు నాకు తెలుసు. ఎందుకంటే ఏమి కావాలి? ఎంత దయగలవాడు నువ్వు? ఊరికి కొండలాగా కనిపిస్తున్నావు, రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. దయే కేవలం కంపేషనే, దయే ఆ దయ యొక్క ఆ దయే ఆ ప్రేమే ఊరికి గిరిరూపం ధరించింది. అది స్థూల నేత్రాలకి ఈ మాంసంతో తయారు చేసిన ఈ కళ్ళకి తెలియదు. ఆ సూక్ష్మ నేత్రంతో ఆ జ్ఞాన నేత్రం ఉన్న వాళ్ళకి అది కనిపిస్తుంది. నువ్వుకయ్యే దయాస్వరూపుడని గిరిరూపమైనట్టి కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. చూడటానికి కొండలా కనిపిస్తున్నావు, నువ్వు నిజంగా కొండవా? కొండవ నిజంగా రాళ్ల గుట్టలాగా కనిపిస్తున్నావు, నువ్వు రాళ్ళ గుట్టవే కాదా? దయాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు నువ్వు. దయకు సంబంధించిన కొండవు, జ్ఞానానికి సంబంధించిన జ్ఞానగిరి, ప్రేమగిరి, కరుణాగిరి అయ్యా. నువ్వు కరుణాస్వరూపుడు, పైకి మటుకు రాళ్ల గుట్టలాగా కనిపిస్తున్నావు. నువ్వు రాళ్ల గుట్టవో కాదు, నువ్వు కొండవో కాదు, నువ్వు కరుణాస్వరూపుడని నేను ఇతరులకి నేను ఎలా చెబుతున్నాను? అది నీకు చెప్పటం ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను, నన్ను క్షమించి ఆశీర్వదించి నీ శుభాశీస్సులు నాకు ప్రసాదించు అరుణాచలేశ్వరుడా. నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను, దయాస్వరూపుడిని ఇతరులకి చెప్పడానికి కూడా నీకు ఇష్టం ఉండదు. నీకు ఇతరులు లేరు మరి నీకు? కానీ నేను ఇతరులకు చెబుతున్నాను, నేను ఇతరులకు చెప్పడం నీకు సుతరాము ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని చెబుతున్నాను. ఎలా ఎందుకు చెబుతున్నానంటే చెప్పాలని చెప్పడం కాదు, ఉండలేక చెబుతున్నాను, ఆపుకోలేక చెబుతున్నాను, ఆపుకోలేని ప్రేమ. కానీ ఈ పొరపాటికి నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడిని, శుభాశిష్యుడు పంపించు. తొందరపడకు, ఎంతో కొంత సంభవమే. దేహాభిమానం నశించటం సంభవమే, ఆత్మజ్ఞానం కలగటం కూడా సంభవమే. ఆత్మజ్ఞానం కలుగుతుంది, నీకు దేహాభిమానం తెలిగిపోతుంది. ఆత్మనే కాంతిలో అంటే మనకు ఒకటి, మనకు ఆత్మజ్ఞానం కలిగే సూర్యుడు ఉదయించకముందే అరుణోదయం అంటారు. కొంత సూర్యుడు ఉదయించకముందే కొంత వెలుగు మనకు కనిపిస్తాం, దాన్ని అరుణోదయం అంటారు. అంటే సూర్యకాంతి రాకముందే అరుణోదయం అంటారు. మనకు ఏదైనా జ్ఞానం కలగబోతుంది అనుకోండి, తలంపులు తగ్గిపోతాయి, గొప్పలు తగ్గిపోతాయి, గొప్పలు తగ్గిపోతాయి, దెబ్బడితే. ఊరికే మనకి బట్టల్లో నిరాడంబరంగా ఉంటే సరిపోదు, మనసులో నిరాడంబరంగా ఉండాలి. బట్టల్లో నిరాడంబరంగా ఉండి మనసులో ఆడంబరంగా ఉంటే పట్టేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుని మోసం చేయలేము. గాడ్ కెనాట్ బి డిస్ట్రూయిడ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ షిర్డీ సాయిబాబా వెర్రి వెర్రి సింపుల్. ఏంతని నిరాడంబరంగా ఉంటాడో మనం చూస్తుంటుంది ఎంత అనిపించదు. ఒక మాటలో కానీ, ఒక చేతలో కానీ, ఒక వ్యవహారంలో కానీ ఎక్కడ మీరు పెట్రోమా స్లైడ్ చూపించిన ఇక్కడ ఆడంబరం కనబడదు. 100% ఫ్యామిలీ లేని వాళ్ళు, రిపీట్ చేస్తున్నాను మీరు, 100% ఫ్యామిలీ లేని వాళ్ళు. వీళ్ళ అమ్మ వీళ్ళని కానీ, వీళ్ళ నాన్న వీళ్ళని కానీ, వీళ్ళ మేనమామ వీరు కానీ ఎవరికి తెలియదు. అది ఆయనకు కూడా అనుబంధం లేదు. ఆత్మనే కాంతిలో మనకు జ్ఞానం వచ్చేటప్పుడు, ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు అరుణోదయం, దానికి సంబంధించిన వెలుగు ఎలా వస్తుందో అలాగే మనకు జ్ఞానం, మన భగవంతుడి అనుగ్రహం మనకు వచ్చే ముందు ఎలా వస్తుందో మనకు తగ్గిపోతుంది. మనస్సులో క్షోభ తగ్గిపోతుంది. మనస్సులో క్షోభ వస్తువులకు సంబంధించినటువంటి, లోకానికి సంబంధించిన ఆకర్షణలు తగ్గుతూ ఉంటాయి. తలంపులు మనల్ని పీడించు, సంకల్పాలు మనల్ని పీడించు. అన్ని మన ఏ కారణాలు అయితే మనల్ని పీడిస్తాయో ఆ కారణాలు కొంచెం సైడ్ ఇస్తూ ఉంటాయి మనకి. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోతా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ లో పడ్డాం అనుకోండి, ఎక్కడికి వెళ్తా ఉండే? ఏది సబ్ కలెక్టర్ గారు రమ్మన్నారు, సబ్ కలెక్టర్ గారు కనపట్టాలండి పొద్దున్న ఎవరండి, సబ్ కలెక్టర్ గారు ఇంకో 10 నిమిషాలకు రారు, ఆయన ట్రాఫిక్ జామ్ లో పడ్డారని ఇంకో 10 నిమిషాలకు రారంటున్నారు. మీకు 10 నిమిషాలు పడుతున్నాయి స్నానం చేయించడానికి, ఆయన ట్రాఫిక్ జామ్ లో ఉంటే ఇంకా ఆయన ఇప్పుడే వస్తారు, ఇంకో 10 నిమిషాలు రాగలను. ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసుకుంటూ పోతాడు లోపల జ్ఞానం. లోపల ఈశ్వరుడు మనకు దయ కలిగించాడు అనుకోండి, ఆయన క్లియర్ చేసేస్తూ ఉంటాడు. అంటే మనకు తలంపులు, మన తలంపులు మనం పీడించడం మానేస్తుంటాయి. అరుణోదయం అవుతా ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది హృదయంలో ఉన్న పొంగు, హృదయంలో ఉన్న జ్ఞానం అలా పొంగుతూ ఉంటుంది. మళ్ళీ విత్తుడు అవుతా ఉంటుంది, పొంగుతూ ఉంటుంది, విత్తుడు అవుతా ఉంటుంది. ఇంచి సహస్రం ఇక్కడ సహస్రం తలకై ప్రిపేర్ అయ్యిందో లేదో చూసి అలా పొంగుతూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది, పొంగుతూ ఉంటుంది, ఎలా చూస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్తా ఉంటుంది. సహస్రాలు శుద్ధి అయిపోయింది అనుకోండి, సడన్ గా ఫ్లడ్ కింద వచ్చి మన సహస్రాలను ముంచేస్తాం. అప్పుడు అంతా మనం అందరం ఒకటే, అద్వైతానుభవం, అమృతానుభవం, ఆత్మానుభవం. దేహం ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, లోకం కనిపిస్తే ఎవరికి కావాలి, లోకం కనిపించే, లోకం కనిపించకపోతే మనకు వచ్చే నష్టం లేదు, దేహం పోవటం వల్ల వచ్చే నష్టం లేదు. అయితే ఈ మాయ ఏం చేస్తుందంటే, మన దేహం ద్వారా ఎటువంటి కర్మానుభవం, ఎటువంటి ప్రారంభం, ఆ ప్రారంభ దేహం ప్రారంధాన్ని పట్టేస్తుంది. ఆ ప్రారంధం మనకు, ఆ ప్రారంధానుభవం పూర్తయ్యే వరకు ఈ ముక్కులో గాలి బయటకు పోమన్నా పోదు. ఆ మాయ మటుకే ప్రాణం తీయదు, ఆ శరీరాన్ని జీవుణ్ణి సెపరేట్ చేయదు. ఆ ప్రారంధ అనుభవం ఏ క్షణంతో అయిపోయిందో అప్పుడు ఈ జీవుణ్ణి, శరీరాన్ని వేరు చేస్తున్న మాయ. ఇదే ప్రకృతి, ఇది ప్రకృతి ఆడించుకుపోతూ ఉంటుంది. ఈ గొడవలన్నీ అది నచ్చింది, అది పెట్టద్దని గోడ పెట్టాడు భగవంతుడి గీతలో. ఇదంతా మాయ చేసుకెళ్ళిపోతా ఉంటుంది. మన గర్వం నేను తెచ్చుకోమన్నాను, నా దేహ అభిమానాన్ని పెంచుకోమన్నాను. ఆలయాన్ని చూసి నేర్చుకుని నా గొడవ ఏంటి, నా ఊష ఎంతకు, నీకు నా ఊష ఎంతకు, దేవుడు చేశాడు అంటారంటి అన్నీ. మిమ్మల్ని ఏమైనా పొగరమత్తంగా ఉండమని చెప్పానా, అవినయంగా ఉండమని చెప్పానా నేను? మీరు ఆలయాన్ని సంఘాన్ని చూసి నేర్చుకున్నారు, సంఘాన్ని చూసి నేర్చుకుని దేవుడు చేశాడు అంటారు. ఆత్మ కాంతిలో లోపల పొంగుతూ వస్తూ ఉంటుంది. మళ్ళీ వెనకాల ప్రిపేర్ అయిందో లేదు చూసుకోవడానికి, లోపల పొంగుతూ వస్తూ ఉంటుంది. ఆత్మ కాంతిలో, ఆత్మశాంతిలో, ఆత్మ వైభవంలో, ఆత్మ వెలుగులో అప్పుడు నీకేమవుతుందంటే, ఈ చీకటి, ఈ భ్రాంతి అనే చీకటి, ఈ భ్రమ అనే చీకటి మమ్మల్ని నది ప్రవాహం ఎంత వేగంగా నదికి వరద వచ్చినప్పుడు ఆ ప్రవాహం వచ్చి పెద్ద పెద్ద ఏనుగులు, దున్నపోతులు గడ్డి పరికింది కొట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు చూశారా లేదు, ఎంత వావు కట్టిలండి, కట్టిలు మామూలుగా గడ్డి పరికింది అనుగ్రహం. ఉబ్బిక లోపల ఉబ్బుకుతుంది, ఉబ్బుకున్నప్పుడు నీకున్న భ్రాంతి, నీకున్న అజ్ఞానం, ఈ అహంభావన అలా కొట్టుకుపోతుంది. వారి దయ ముందు వీరు చేస్తారు ఎక్కడ, వీరు కుప్పు ఆంజనేయ స్వామి దగ్గర కుప్పు గుంతులు ఎక్కడ కుదిరితే, మన గంతులు ఆంజనేయ స్వామి దగ్గర ఎక్కడ కుదిరితే, సముద్రాన్ని లంఘించిన వాడి దగ్గర. అది ఉదయిస్తుంది, జ్ఞానోదయం అవుతుంది, ఆత్మోదయం అవుతుంది. ఆ లోపల ఒక్కసారి నీకు అది ఎప్పుడో ఉబ్బుకుతుంది. ఉబ్బుకుతున్నప్పుడు నువ్వు కాని దాంట్లో నుంచి నువ్వు వేరైపోతా ఉంటావు, నువ్వు కాని దాంట్లోంచి నువ్వు వేరైపోతా ఉంటావు. లోపల నీకు ఆ వెలుగు ముందు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, చీకటి నేను ఎక్కడికి వెళ్ళను, నేను చీకటికి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానంటే చీకటి ఉంటుందా అక్కడ. అలాగే నీ అజ్ఞానం చీకటి తుడుచుకుపోతుంది. ఈ భౌతికమైన సూర్యుడు వస్తా అంటే ఆ చీకటిని ఎక్కడికి వెళ్ళినాయంటే ఎక్కడ ఆగుతుంది, చీల్చేస్తుంది. సూర్యుడు యొక్క వెలుతురు చీకటిని చీల్చేస్తుంది. లోపల జ్ఞాన సూర్యుడు నేను అనుగ్రహించాలనుకున్నప్పుడు, వాడు లోపల పొంగినప్పుడు నీ లోపల అజ్ఞానం అనే చీకటి కొట్టుకుపోతుంది. అయ్యా మహాప్రవాహంలో గడ్డి పడకొట్టు అంటే రామకృష్ణ పరమహంసు చెప్తా ఉంటాడు, మీరు చేసే సాధనలు, మీరు చేసే జపాలు, మీరు చేసే ధ్యానాలు, మీరు కొండ చుట్టూరు తిరగరాలు, మీరు మామూలు తీర్థయాత్రలు చేయటాలు, నదుల్లో స్నానాలు చేయటాలు, ఈ పూజలు చేయటాలు, సత్యాన వ్రతాలు చేయటాలు, మీ జపాలు, మీ యొక్క మీ అన్ని కూడా మీరు చేసే వ్రతాలు, నోములు ఇవన్నీ కలిపి భగవంతుడి దగ్గరికి రావటానికి ఒక్కడిగైతే నేను 9 అడుగులు మీ దగ్గరికి వస్తున్నాయి కానీ మీకు జ్ఞానం రాదు. మీ పడి మీరు పడే కష్టంతో ఒక్క అడుగు మాత్రమే, ఒక్కడుగు ఇస్తే నా దగ్గరికి రాలేదు. ఒక్కడుగు వేశారు కాబట్టి మీ పట్ల దైవలు 9 అడుగులు నేను. అసలు ఇంకోటి మనకు భక్తి పెరిగి కొలిది, దేహాభిమానం తగ్గి కొలిది, అది ఈశ్వరుడి దగ్గర అంతకంతకంతకు సన్నిహితం అయిపోయి అది మనకు తెలుస్తుంది. ఇది శిక్షణ కాదు, అనుభవేక వైద్యం. అది మాటలకు అందకపోవచ్చు, మనస్సుకు అందకపోవచ్చు, ఊహలకు అందకపోవచ్చు, అది అనుభవేక వైద్యం. ఇట్ ఇస్ టు బి హృదయంలో ప్రత్యక్షంగా నీకు అనుభవంలోకి వస్తాడు. ఈ మధ్యన ఈ రమణ భక్తులు ఎవరో ఎక్కడో ఈ బెదవాడలోనో మరో చోటో స్వాములవారి దగ్గరికి వెళ్ళారు. స్వాములవారి దగ్గరికి వెళ్ళారు, ఎక్కడో చోటు స్వాములవారి దగ్గరికి వెళ్ళారు. ఆ స్వామివారు అన్నారంటే, మీ రమణ మహర్షి లోకం లేదు లోకం లేదు అంటాడు అయ్యా, ఆ మాట నీకేమైనా ఎతవుతుందా అన్నారట. అంటే ఈవిడన్నారటండే, ఆ ఒక్క మాటే నచ్చి నేను రమణ భక్తురాలా అని. మీరు ఏదైతే ఏ మాట అయితే మీరు సరిగ్గా ఆ మాటే తలపెట్టారు. మీరు మీ రమణ మహర్షి లోకం లేదు లోకం లేదు, బడు లెస్సు బొరడు లెస్సు మైండ్ లెస్సు గాడు లెస్సు అన్ని లెచ్చలే, వరలెస్సు 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 లోకం లేదు లోకం లేదు లోకం లేదు అంటే అది ఏమైనా నిండగలుగుతున్నారా మాట? ఏ ఇంత బాగా కనిపిస్తుంది చూడండి లోకం, ఈ లోకం లేదు లోకం లేదు, వరలెస్సు బాడీ లెస్సు మైండ్ లెస్సు గడ్డ లెస్సు అన్ని లెస్సల్లోకి వెళ్తున్నారు. వరలెస్సు వరలెస్సు అంటే మరి మీ భగవాన్ అలా చెప్తారు, ప్రపంచం లేదు ప్రపంచం లేదు అని చెప్తున్నారు. ఆ మాట ఏమైనా మీకు మింగుతున్నారా? మరి వికారం రావట్లేదా మాట వింటే మీకు? ఆ మాట మీకు ఏమైనా వంట పట్టించుకుంటున్నారా? ఆ మాట మీకు నచ్చుతాను స్వాములు వారి అమ్మగారిని అడిగారు. ఈ అమ్మగారు అన్నారండి, భగవాన్ చెప్పిన మాటలు అంత నచ్చం లేదండి, నాకు అంత నచ్చలేదండి, అసలు లోకం లేనే లేదన్న మాట నచ్చే రమణ భక్తురాలు అయిందట. స్వాములారు ఇంకా మాట్లాడారు, మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ మాట ఒకటి నాకు నచ్చింది చెప్తున్నాడు కదా అని ఇప్పుడు తిరిగి సమాధానం చెప్పి ఆ స్వాములారు ఎవరో మంచి అయినంటే ఊరకుండా ఆ నోటికి తాళం కప్పి వేసేసుకున్నారు. ఘర్షణలోకి గలాటాలోకి దిక్కకుండా ఘర్షణలోకి దిక్కండి, ఏదో మాట మాట పెంచుకోకుండా పూర్తిగా తరిగిపోతుంది కరిగిపోతుంది. ఆ సూర్యుడు ప్రకాశించి వస్తాంటే మంచి విధంగా అయితే కరిగిపోతుందో, చీకటి విధంగా అయితే తరిగిపోతుందో, చీకటి విధంగా అయితే పారిపోతుందో. నీ హృదయంలో ఉన్న జ్ఞానేశ్వరుడు ఒక్కసారి వికసించి నిన్ను అనుగ్రహించి విజృంభించడం ప్రారంభించేటప్పటికీ నీకు అది చీకటి పూర్తిగా నిశేషంగా పారిపోయి నశిస్తుంది అయ్యా, అది కరిగిపోతుంది, అది తరిగిపోతుంది, అది పారిపోతుంది, చీకటి పారిపోయినట్టు అంచేత కలిగే అనుభూతి స్థిరంగా ఉండదు. పైగా ఇంకోటి, నీకు ఎప్పుడైనా భగవంతుడు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది హృదయంలో, కానీ నీకున్న కోరికలు నీకున్న వాసనలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. పైకి కనపడవు, నీకు స్థూలంగా కనపడవు. ఆ కోరుకున్నట్టు నీకు తెలియదు, లోపల బీజ రూపంలో ఉంటాయి. నీకు ఆ వాసన ఉన్నట్టు తెలియదు, లోపల బీజ రూపంలో ఉంటుంది. ఆ బీజ భగవంతుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ బీజ రూపంలో ఉన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకి రక్తం పరీక్ష చేసేటప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే భూతార్థం పెట్టి చూస్తారు అందరూ సూక్ష్మజీవులు ఏమున్నాయేమో అని. అంచేత ఇక్కడ సూక్ష్మజీవి బోధ భగవంతుడికి భూతార్థం అక్కర్లేదు, అది చోటక్కడ మామూలుగానే సర్వసాక్షి అందరిలోనూ ఉన్నాడు, అంతర్యామతో ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కిందట ఉన్నాడు. సరే అంతటా ఆయన ఉన్నప్పుడు ఆయనకి జరిగకుండా ఏదో ఉంటుంది, ఆయనకి భూతార్థం ఎందుకు? ఇంకా సుబ్బమ్మ ఆయనే పుల్లమ్మ ఆయన అయినప్పుడు సుబ్బమ్మ గురించి పుల్లమ్మ గురించి తెలియకుండా ఎలా ఉంటాడు? నేను ఇక్కడ ఉన్నాను, సబ్బమ్మలో లేను. నేను ఇక్కడ అంటే సబ్బమ్మలో ఏముందో నాకు తెలియదు, దేవుడు ఇక్కడ ఉన్నాడు సబ్బమ్మలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నీ తెలుస్తాయి. అసలు మనకు దుఃఖం కూడా ఎందుకు వస్తుందంటే ఎక్కడ ఉండాలి అక్కడ లేము, ఎక్కడ ఉండాలో అక్కడ లేము, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నాం, అందుకే దుఃఖం వస్తుంది. ఒకటే మీరు అర్థం చేసుకోండి, మనం ఎక్కడ ఉండాలి అక్కడ లేము, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నాం, అంటే దుఃఖం మనిషిని వెంటాడు. ఈ జన్మలో కదా రాబోయే కోటి జన్మలకు కూడా ఎక్కడ ఉండాలో మనం ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళే వరకు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఆ జీవుడు తరుముకుంటూ పోతుంది. అదే ఉపనిషత్తులు చెప్తాడు, మీరు అక్కడ ఓ పదావులను కట్టేయండి, ఓ దూడను విడిచిపెట్టండి, ఆ పదావుల దగ్గరికి ఎడబెట్టండి దూడ, దాని తల్లి ఏదో తల్లి దగ్గరికి పాలు తాగుతుంది. కర్మ కూడా నువ్వు కర్మ చేసావా, ఏ శరీరంలో ఉన్నా, నువ్వు చచ్చిపోయి కొత్త శరీరం ధరించి ఏ శరీరంలో ఉన్నా నిన్ను వెంటాడుతూ నేను వెంటాడుతూ నీ దగ్గరికి వచ్చేస్తుంది పోయే కర్మ అన్నాడు. ఉపనిషత్ అంటే సమీపంలో కూర్చో, దగ్గరగా కూర్చో. ఉపనిషత్తు అంటే ఏదైతే మనం మనం మన 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 దగ్గరగా ఎక్కడైతే లోపల మన లోపల ఏ వస్తువు అయితే మనం ఏదిగా ఉన్నామో దాని సమీపంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేది ఉపనిషత్. మనం ఇప్పుడు ఎక్కడో అది ఎక్కడో ఉందనుకుంటున్నాం, మనం ఎక్కడో ఉన్నాం అనుకుంటున్నాం. అలా కాకుండా నువ్వు ఏదిగా ఉన్నావు దాని సందీపంలో నేను తీసుకెళ్లి కూర్చోబెట్టేది ఓ ఉపనిషత్. అంటే నీకు ఎప్పుడైనా అనుభూతం వస్తూ ఉంటుంది? ఒకసారి మరీ లోపల ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, లోపల ఏదో నిజం ఉంది, హృదయంలో ఏదో నిజం ఉందని నీకు ఎప్పుడైనా మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటుంది? నీకు సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఉంది లోపల, ఏదైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ నీ లోపల నీ కోరిక బీజరూపంలో, నీ కోరికలు బీజరూపంలో, నీ సంస్కారాలు బీజరూపంలో, నీ వాసనలు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ వాసనలు ఆ నీ లోపల అనుభవాన్ని పెర్మనెంట్ అవ్వనండి, శాశ్వతం అవ్వనండి. అది కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, అది కూడా ఈశ్వరుడు చూస్తాడు. ఆ బీజ రూపంలో నా బుడగల్ని చింపేస్తాడు, నీకు తెలియకుండా సజ్జలు నీకు తెలియకుండా చేస్తాడు. బజా ఆ పని నాకు చేశావు అరుణాచలేశ్వరుడా అన్నాడు అక్షర మణమాల. ఆ బుడగల్ని చేతుడు చింపేస్తాడు. అంటే కొంతమంది సర్జరీ చేస్తాంటే మన ముఖం నలగనేవారు, మన ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా నలగనేవారు. హైదరాబాద్ లో కంటికి నేను ఏదో సర్జరీ దాన్ని ఏదో అంటారు, కంటిలో ఉన్న చొక్క ఏదో ఎవడో తీశారు హైదరాబాద్. ఆయన పడుకోమన్నారు, ఏదో బలమే పడుకోమన్నారు, అయిపోయింది. ఏదైనా ఇంజక్షన్ చేస్తారు కంటి దగ్గర, అది తెలియదు, ఏమి తెలియలేదు. ఇంక ఇంజక్షన్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇంక సర్జరీ మొదలు పెట్టలేదేమో కంటికి. అది కంటికి వైద్యం ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనుకుంటున్నాను నేను. ఆ ఇంజక్షన్ చేసినట్టు నాకు తెలియదు, అంతా అయిపోయింది, ఇంకా లేచి కూర్చున్నాను గారు అన్నాడు. ఏమీ లేదు, ఇంకా మొదలు పెట్టారు, మొదలు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని ఫింగర్స్ ఉంటాయి, కొన్ని సర్జన్స్కి ఎటువంటి ఫింగర్స్ ఉంటాయంటే నీ ముఖానికి రాసుకున్న పౌడర్ కానీ స్నో కానీ, స్నో కానీ అదేమి చెడకుండా నలకుండా నేను బల దింపేస్తాను. దాని సర్జికల్ ఫింగర్స్ అంటే సర్జరీకి సంబంధించిన ఫింగర్స్. నేను ఇంకా ఆపరేషన్ మొదలు పెట్టలేదు అనుకుంటున్నాను, చేయటం అయిపోయింది దిగిపోను. అదే అక్షరమణ మనలో రమణ భగవాన్ చెప్పాడు, ఇసుమంతయు బాధ లేకుండా, ఇసుమంతయు నొప్పి లేకుండా, శారీరానికి కానీ మనస్సుకు కానీ, శరీరానికి కలగజేయలేదు నొప్పి, మనస్సుకి కలగజేయలేదు. ఈ బియ్యమ్మై బాడీకి కానీ మైండ్కి కానీ ఆ ఇంటలెక్ట్కి కానీ ఏమీ నొప్పి లేకుండా, ఇసుమంతయు నొప్పి లేకుండా, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకట్లోంచి వెలుతుర్లోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి ఒక్కసారి మార్చేసావు అరుణాచరి. నీ దయ ఇట్టిదని ఎలా చెప్పమంటావు? ఒక చెబుటానికి ప్రయత్నం చేసినా నువ్వు మాటకు అందుతావా? మాటకు అందనవాడిని మాటలతోడు చెప్పటం ఎలాగా? మనస్సు యొక్క కొలతలకు అందిన వాడిని మనస్సుతోడు కొలిస్తే మటుకి ఎలా కుదురుతుంది? కొలతలకు అందనవాడిని ఈశ్వరుని మన అహంకారంతో కొలవటమా? ఎక్కడైతే మనస్సుతోడు కొలవబడేవాడు కాదు ఈశ్వరుడు, ఎక్కడైతే మనసు అణిగిందో అక్కడ ఈశ్వరుడు ఇరుకులోకి వస్తాడు. మనం ఏం చేస్తున్నామంటే మనస్సు అనకూడదు, ఈశ్వరుడు తిరగాలి. మనం గట్టికాడులు, మన మనస్సు అనకూడదు, మన మనస్సుతోడు ఈశ్వరుని పట్టుకోవాలి, మనస్సు అలాగే ఉండాలి. కానీ మనస్సు మనస్సు కంటే చిన్న వస్తువు అయినా మనసుకు దొరకటానికి, మనసు కంటే చిన్నవాడా? మన మనస్సుతోటి ఇలా పట్టుకోవడానికి మనకి మనసు కంటే ఏమైనా చిన్నవాడా వాడు? మన మనస్సుతో ఆయన ఎలా పట్టుకుంటాం? మన మనసు కంటే చిన్నవాడైతే మనసు ఎట్లా పట్టుకుంటుంది? మన మనసు కంటే చిన్నవాడా? ఎక్కడైతే మనస్సుని శేషం లేకుండా అణిగిందో అక్కడ ఈశ్వరుడు తానుగా వ్యక్తం అవుతాడు, నిజమైనగా వ్యక్తం అవుతాడు. అదే భగవాన్ చెప్పారు, ఏదైతే ఏ మిథ్యానైనా అయితే నీకు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, దాని మూలంలోకి ఆ మిథ్యానేని ఆ తలంపుని ఆ మూల తలంపుని దాని మూలంలోకి తీసుకువెడితే అక్కడ ఒక నిజమైన నేను నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అయితే అది దేహానికి పరిమితం కాదు, ఓ కాలానికి పరిమితం కాదు, ఓ ప్రాంతానికి పరిమితం కాదు, ఓ దేశానికి పరిమితం కాదు, జన్మలకి పునర్జన్మలకి లేకపోతే పూర్వకర్మలకి రాబోయే కర్మలకి కర్మ సిద్ధాంతానికి పరిమితం కాదు, దేహానికి పరిమితం కాదు. వారు లేరంటే వారు ఉన్నారు, వారు ఎలా ఉన్నారని మళ్ళీ ఊహించకు, వారు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, నువ్వు అనుకున్నట్టు వారు లేరు. ఇప్పుడు మన నేను ఉందనుకోండి, ఈ నేను అనేటప్పుడు దేహం జ్ఞాపకం వస్తుంది, లేకపోతే దేహానికి సంబంధించిన విరోధులు జ్ఞాపకం వస్తారు, దేహానికి సంబంధించిన శత్రువులు జ్ఞాపకం వస్తారు, లేకపోతే స్నేహితులు జ్ఞాపకం వస్తారు, లేకపోతే బంధువులు అంటే బంధించేవారని ఆ బంధువులు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎవరొకరు జ్ఞాపకం, నేను అనేటప్పటికీ మనం పొట్టిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, లేదా డాక్టర్ని, లాయర్ని, టీచర్ని, లేదా వ్యవసాయదారుని, ఇలా ఏదో మన వృత్తి జ్ఞాపకం వస్తుంది. నేను అనేటప్పటికీ వృత్తి జ్ఞాపకం వస్తుంది, ఏదో తలంపులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, లేదా కర్మవాసనలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ నిజమైన నేను మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది దేహానికి పరిమితం కాదు, అది లోకానికి పరిమితం కాదు. వాడు అంచటా ఉంటాడు, దేనికి పరిమితం కాదు, ఓ కాలానికి పరిమితం కాదు, ఓ దేశానికి పరిమితం కాదు. ఆ నిజమైన నేను ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవడం కాదు, అలా ఉంటుంది నిజం కాదు. అడే నారాయణ ఒక ఫేవరెట్ గార్డెన్, ఇప్పుడు షిరిడి బాబా అంటే మనకు బాగా ఇష్టం అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించక స్వీట్గా ఉండాలి, యాంత్రికంగా ఉండకూడదు. ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరిస్తున్నప్పటికీ మన నామరూపాల నుంచి మనం విడుదల పొందుతాం. అంచేత నీకు ఎప్పుడైనా అనుభవం మధ్య మధ్యలో అనుభవం రావచ్చు, అనుభవం రావచ్చు, కానీ లోపల కోరికలు నుంచే పది పెరమినెంట్ అవ్వదు, లోపల సంస్కారం నుంచే పది పెరమినెంట్ అవ్వదు. అంచేత వాసనలు నీలో ఏ బలహీనతలుంటాయో నీకు తెలుస్తూ ఉంటాయి. నీకు చేతనైనంత, నువ్వు చేయగలిగినంత అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి, లేకపోతే నటించు. ఏదో తోకల ఊపుతా ఉండు. నీకే బలహీనతలు అయితే లోపల ఉన్నాయో నువ్వు చేయగలిగినంత చెయ్యి, నువ్వు చేయగలిగినంత చెయ్యి. చేతనైంది మనకి చేతనం చేయగలం, కానీ చేతకాంది ఎలాగ చేయలేం కదా. అలాగే నువ్వు సాధన పూజ చేస్తావో, జపం చేస్తావో, నదిలో స్నానం చేస్తావో, పుష్కర స్నానాలు చేస్తావో, పవిత్ర స్నానాలు చేస్తావో, ఏ స్నానం చేస్తావో, స్నానం చేస్తావో, పానం చేస్తావో, మురుగుతావో, ఈత్తావో, ఏదో చెయ్యి. నీ చెప్పలే నువ్వు నీ బలహీనతల్లోంచి బయటపడటానికి నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. అది చేయగలిగిందే చేయగలం, అంతకు మించి మనం చేయలేము. అది చేయగలిగింది ఏదో చెయ్యి నువ్వు. అది చేయగలిగింది మనకి చేస్తామండి. అందులో బద్ధకము పనికి రాదు, బలహీనత పనికి రాదు, సోమరతనం పనికి రాదు, భయం పనికి రాదు. భయం కూడా ఒక భ్రాంతి, భయం పనికి రాదు. నువ్వు చేయగలిగింది మటుకి ధైర్యంగా చేస్తూ ఉండు. నువ్వు చేయగలిగింది మటుకి ధైర్యంగా చేస్తూ ఉండు. ఓ అరుణాచలేశ్వరుడా, నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసినప్పుడు పిరిగితనంగా రాలేదు, ధైర్యంగా ఇల్లు విడిచిపెట్టి వచ్చేసి. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, దొంగచాటిగా పారిపోయి వస్తున్నాను నేను, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏమీ లేకుండా ధైర్యంగా అరుణాచలం వచ్చేసారు. పిరికి వాడుగా రాలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న తలంపు కూడా నాకు రాలేదు. ధైర్యంగా వచ్చేసాను. ఎంత ధైర్యంగా వచ్చేసానంటే ప్రవాహంలో ఒక వస్తువు ఎలా కొట్టుకుపోతుంది, అలా కొట్టుకొచ్చాను అయ్యా తిరుచూరు మధుర నుంచి అరుణాచలం. అంత ధైర్యంగా ఇక్కడికి నన్ను నేను వస్తే నీకు నన్ను అనుగ్రహించడానికి ధైర్యం సరిపోతావు కదా అరుణాచలేశ్వరుడా. నువ్వు పిరికివాడువా, నేనే ధైర్యంగా వచ్చేస్తే నాకున్న ధైర్యం కూడా నీకు లేదా. నేను ఇల్లు విడిచిపెట్టి ధైర్యంగా వచ్చేసాను, ఏం పిరికి పడలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆశమ్మ ఏమనుకుంటుందో, బోసమ్మ ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారు, ఆ గొడవలేవు అసలు వాళ్ళు ఉంటే వాళ్ళకి నాకు జ్ఞాపకం లేరాడు. అసలు అంత ధైర్యంగా వచ్చినా అరుణాచలం పడిపోతే, అరుణాచలం నుంచి పడిపోతే నువ్వు అనుగ్రహించడానికి ఏం ధైర్యం తక్కువగా ఉందా, ధైర్యం చాలటం లేదా, ధైర్యం లేదువా, నీకు ఎందుకు అనుగ్రహించడం లేదు, ఎందుకు ధైర్యం చూపించడం లేదు, నీకేమైనా ధైర్యం సరిపోవటం లేదా, ఆ విటమిన్ లేదా నీకు, ఆ ధైర్యం అని విటమిన్ లేదా. నేనే ఎంత ధైర్యంగా వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు నన్ను అనుగ్రహించడానికి నీకు భయం లేదా అరుణాచలం. నాకే భయం లేనప్పుడు నీకు భయం ఎందుకు. నువ్వు చేతనైనంత ప్రయత్నం చేస్తూ ఉండాలి, భయం లేకుండా, భయం లేకుండా చేస్తూనే ఉండాలి, భయం లేకుండా. కొంతమంది డౌటింగ్ థామస్ ఎలా మాట్లాడుతూ ఉంటారు, మనుషులు ఇలా చూస్తుంటారు, ఏంటో తెలియదు. కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు ఇలా చూస్తారు, ఇలా చూస్తారు. లోపల ఏకాగ్రత లేకపోవడం తెలియదు మనకి, ఆ పవిత్రత లేకపోవడం తెలియదు. లోపల ఏకాగ్రత తక్కువ ఉండాలి, అయితే పవిత్రత తక్కువ ఉండాలి. ఇలా మాట్లాడతాం ఏంటి, వాళ్ళు నేడని చూసి వాళ్ళు నేడని వాళ్ళు చూసుకుంటారా, మనతోడు మాట్లాడతారు. అంత భయస్తుడు ఎవరు కొంపలాడు పడి ఉంటే మంచిది. నాకు భయం ఉంటే ఇల్లు విడిచిపెట్టి అరుణాచలం ఎందుకు వస్తాను, భయం రహితుడిగానే వచ్చాను, ఫియర్లెస్ గానే వచ్చాను. నీకేరా, నీకే నీకు భయం అండి నన్ను అనుగ్రహించడానికి. నేను నా కొంప ఇడిచిపెట్టి భయం లేకుండా వచ్చినప్పుడు నీకు భయమే నన్ను అనుగ్రహించడానికి. నేను ధైర్యంగా వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా వచ్చినాను కదా, నీ పట్ల నా పట్ల దయ చూపించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించలేవో, ఆ సత్యానుభవం కలిగించలేవో. నీకు అర్థమానం ఏంటి, ఎవడు నేడు ఆడ చూసుకుంటాడు అంటే ఆడ ఎవరికి వెళ్తాడంటే అది ఎవరికరు అడిగిలేదు తనకి. ఇలా చూసుకున్నా కూడా నీడ వస్తుందరే చూసుకోవటమో మరి మనకు తెలియదు. వీడు చూసుకోకపోయినా నీడ కూడా వస్తూ ఉంటుంది, ఇలా చూడటం ఇలా చూడటం, నీడ వస్తుందో లేదు చూసుకోవటమే. మరి ఇంకా ఆడు నీడ ఆడిన అస్తమానం చూసుకుంటాడు, ఎదరికేం ఎడతాడు. కొంతమంది సాధన ఎలా చేస్తారంటే ఒక అడుగు ఎదరికేసి నాలుగు అడుగులు వెనక్కేస్తూ ఉంటారు. ఒక అడుగు ఎదరికేస్తారు, మళ్ళీ నాలుగు అడుగులు వెనక్కేస్తారు. వాడు ఎదరికెళ్తున్నాడా వెనక్కి వెళ్తున్నాడా, కొంతమంది చేసి సాధన అలాగా ఉంటుంది. మీతో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మామూలుగా మాట్లాడి ఇదేంటి, అయ్యేదో ఏకాగ్రత తక్కువ ఉండొచ్చు, పవిత్రత తక్కువ ఉండొచ్చు, లేదా లోపల భయస్థులై ఉండొచ్చు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్ షేక్స్పియర్. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. పిరికి వాళ్ళు ప్రతిరోజు 10 సార్లు చచ్చిపోతారు, కానీ నిజమైన ధైర్యవంతుడు మనిషి ఒక్కసారి చచ్చిపోతాడు. ధైర్యవంతుడు అనేవాడు, ధైర్యం గలవాడు ఒకేసారి చచ్చిపోతాడు. పిరికి వాళ్ళు రోజుకు ఆ శరీరానికి నిజమైన చావు రాకముందే రోజు 10 సార్లు చస్తా ఉంటారు, బతుకుతూ ఉంటారు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. టు బి ఆర్ నాట్ టు బి, టు బి ఆర్ నాట్ ఇది, ఉండటము ఊడిపోవటము అంత తీవ్రంగా సాధన చెయ్యాలి. డూ ఆర్ డై అంటే జిజ్ఞాస కలగాలి. ఇప్పుడు మనకేదైనా భగవంతుని తెలుసుకోవాలి, భగవద్ అనుభవం పొందాలి, ఆ బ్రహ్మజ్ఞానం పొందాలి అనేటువంటి, బ్రహ్మజ్ఞానం పొందాలి అనేటువంటి తపన వస్తుంది అనుకోండి,
అది మీకు తెలివి అనుకోవద్దు. అది భగవంతుని దయ లోపాయి గారిగా సీక్రెట్ గా మనకు పంపిస్తున్నాడు. ఇది రహస్యం. మళ్ళీ ఈ మాటలు మీరు అక్కడ మోసుకెళ్ళకండి. భగవద్ పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, డైరెక్ట్ గా భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలని మనకి గట్టిగా ఆ తరం అది వస్తుంది అనుకోండి, ఆ జిజ్ఞాస వస్తుంది అనుకోండి, ఆ భక్తి కలుగుతుంది అనుకోండి, కానీ ఆ పొంగు వస్తుంది అనుకోండి, అది మన తెలివి కాదు, మన తెలివి ఏం కాదు. ఎక్కడ ఆయన దయ చూపిస్తున్నాడు, ఆ దయ రూపంలో వచ్చి మనమేమనుకుంటున్నాం, మనం తెలివి అనుకుంటున్నాం. అది ఏమనుకుంటున్నాం, మన తెలివి అనుకుంటున్నాం. ఆయన దయ సత్యం, ఆయన దయ సత్యం, మన తెలివి అసత్యం. మన తెలివి ఆయన దయ సత్యం అంటే ఆయన దయ సత్యమే, కానీ ఆ సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం, మన అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. యేసుక్రీస్తు అంటాడు బైబిల్లో, నీ తెలివిని ఉపయోగించి, నీ తెలివిని ఉపయోగించి, నీ తెలివిని ఉపయోగించి తెల్లబడిపోయిన ఒక వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? నీ తెలివి ఉపయోగించి, నీ తెలివి ఉపయోగించి తెల్లబడిపోయిన నీ వెంట్రుకను ఒక్క వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? ఒక్క వెంట్రుక ఏదో రాసుకుంటాడు మలచుడు మళ్ళీ తెలిపేది ఒక్క వెంట్రుకని. అచ్చా మీరు మనం ఏమనుకుంటున్నాం అంటే అసత్యాన్ని సత్యం అనుకుంటాం, మనం తెలివితేటలు సత్యం అనుకుంటాం, ఎక్కడో బోర్ల పడే వరకు అలా అనుకుంటా ఉంటాడు. ఈ పడ్డవాళ్ళు కూడా, ఈ పడ్డవాళ్ళు కూడా చాలా తెలివైన ఉంటారు. మనం కొంతమంది ఎక్కడ కాలు జారి పడిపోతాం అనుకున్నాం, కొంతమంది ఏమంటారు కాలు జారి పడలేదని ఎక్సర్సైజ్ చేస్తున్నానంటారు, కొంతమంది బోర్ల పడిపోతాం అనుకున్నాం అక్కడ, కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే మేము పడలేదండి మాకు ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం అంటారు. ఇంకా మన తెలివి కూడా అలాగే విడుస్తాడు, అది ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నారు అక్కడ. వాడు బోర్లు ఆడిపడితే ఎక్సర్సైజ్ ఏంటన్నది? అంటే భగవంతుని దయ సత్యము, అది అసత్యం అనుకుంటున్నాం, మనం తెలివితేటలు సత్యం అనుకుంటున్నాం. అయితే నీకు ఆ లోపల ఇబ్బంది, ఆ రోగ కారణం ఉన్నంత కాలం, శరీరంలో రోగ కారణం ఉన్నప్పుడు ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, అలాగే నీ మనస్సులో ఏదైనా భేదబుద్ధి ఉన్నంత కాలం నేను అది పీడిస్తూనే ఉంటుంది. ఆ భేదబుద్ధి వేరుతో సహా నశించే వరకు ఎంతో కొంత నువ్వు చేయగలిగింది చేస్తాము. ఆ చేయగలిగింది చేస్తానంటే నీ ప్రయత్నం అంత ఈశ్వరుని దయగా మారిపోతుంది, నీ కృషి అంత కృప కింద మారిపోతుంది. నీ ప్రయత్నమే పరమాత్మ అనుగ్రహానికి కారణమవుతుంది. నువ్వు ప్రయత్నం విడిచిపెట్టద్దు, చేయగలిగినంత చెయ్యి. భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడు, వాడు అనుభవంలోకి వచ్చాక నీ గెలుకులోకి వస్తాడు. ఈ లోపల నీ అహంకారం చూడు వాడిని కొలవకు, ఇంచేది నీ అహంకారం వాడిని కొలవలేదు. అయితే వాసన కోరు లోపల టెండెన్సీస్, లోపల దేహాభిమానం, ఆ దేహ బుద్ధి, ఫలానా దేహం నాది, ఫలానా పేరు నాది, నీ ఊహించుకోవడాలు వేరుతో సహా నశించేనే కానీ ఒక మధ్య మధ్యలో నీకు ఆ మెరుపులు కనిపించినప్పటికీ శాంతి స్థిరపడదు, జ్ఞానం స్థిరపడదు, నీకు కుదురు రాదు. ఎవడిస్తాడండి జ్ఞానం? ఈస్తాడు. మన అన్న ఏం చేస్తాం, మనక పెడితే అన్నం పెడుతున్నా, బట్టలు ఇస్తున్నా, అది సినిమాకి తీస్తారు. అమ్మకు ఉంటే కదా జ్ఞానం ఇవ్వటానికి. వాళ్ళని ఏమనుకో, వాళ్ళ దగ్గర లేనిదే మనకి ఎలా ఇస్తారు? ఏ మనిషి అయినా వాళ్ళ దగ్గర ఉన్నదో మనకి ఇస్తారు, కానీ లేనిది ఎలాగ ఇస్తారు? లేదా వాళ్ళు చీరలు కొనిస్తారు, వాళ్ళ దగ్గర ఉంది అదే ఉంది, జ్ఞానాన్ని ఎక్కడ ఇస్తారు? వాళ్ళు లేని అవి ఉన్నవాడే ఇవ్వాలండి. లేనివాడు ఎక్కడి నుంచి ఏమి చేసిస్తాడు? నథింగ్ లోంచి ఏమొస్తుంది, సంథింగ్ లోంచి ఏదైనా వస్తుంది, కానీ ఇక్కడ ఏం శూన్యం లేదు. మూల తలంపి ఎక్కడి నుంచి వస్తుంది? అది శూన్యంలోంచి రావటం లేదు, నారాయణుడిలోంచి వస్తుంది. మర్చిపోకండి, ఈ మూల తలంపి ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ శూన్యం కాదు, ఎక్కడ ఉండదు, నారాయణుడు. రైట్ వాడు, అది బుద్ధుడు చెప్తాడు. రైట్ రైట్ మాట్లాడే మాట రైట్ గా ఉండాలి, దానంగా ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ మనసులో ఎన్ని వంకర్లు ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి మనకి, అది మనకు తెలియటం లేదని వాడు అనుకుంటాడు. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ మనస్సులో ఎన్ని వంకర్లు ఉన్నాయో మాటల్లో కూడా అన్ని వంకర్లు ఉంటాయి, కానీ వాడు మనస్సులోని వంకర్లు మనకి తెలియటం లేదని వాడు అనుకుంటాడు. అదే యేసుక్రీస్తు అన్నాడు చివరి రోజు, ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు అంటాడు యేసు. ఎక్కడున్నావమ్మ? రైట్ యాక్షన్ అంటే ఇంకోటి, ఊరికే ఎప్పుడు ఏదో జపం చేసేయటం కాదు. బుద్ధుడు చెప్పింది ఏంటంటే కేవలం ఏదో జపం చేసేయటం కాదు, రైట్ యాక్షన్. నువ్వు చేసే పని రైట్ గా ఉండాలి, రైట్ స్పీచ్, మాట సక్రమంగా ఉండాలి, నిదానంగా ఉండాలి, వంకర ఉండకూడదు. నీ మనసులో వంకరలు ఉన్నప్పుడే నీ మాటలో కూడా వంకరలు ఉంటాయి. అంటే నీ మనసులో వంకరలు ఉన్నంత కాదు నీకు నిర్వాణ స్థితి రాదు. రైట్ యాక్షన్, రైట్ స్పీచ్, రైట్ బిహేవియర్. రైట్ బిహేవియర్ అంటే ఇంపర్సనల్ బిహేవియర్, అంటే కొంతమంది గుర్తింపులు కావాలి. ఏ పని చేసినా గుర్తింపు కావాలి, గుర్తింపు లేకపోతే ఏ పని చేయరు. గుర్తింపు జీవుడి లక్షణం. నువ్వు గుర్తింపులు కోరుతున్నావంటే జీవ లక్షణాల నుంచి విడుదల పొందలేవు కోటి జన్మల తర్వాత కూడా. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ బిహేవియర్, ఇవన్నీ చాలా క్లోజ్ గా నువ్వు వాచ్ చేసుకోవాలి. అప్పుడు కానీ నీ మనసు బూట్లో పడదు. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా కాలు ఇరిగింది అనుకోండి, సరిగ్గా షర్ట్ అయ్యే వరకు ఎక్కడ చూడండి నొప్పి ఉంటుంది, అలాగే మన మనస్సు తన స్థానంలోకి వెళ్ళి దాని గూట్లో పడే వరకు ప్రతి జన్మలోనే ఏదో ఒక విడితి, ఏదో ఒక రాత, ఏదో ఏదో ఒక రోత, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక ఏదోటి ఏదోటి కలత. ఎప్పుడు మనస్సు లోపల ఏదైతే ఎంతకాలం అయితే మనస్సుని దాని గూట్లో పడదో, ఏ గుహలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో ఈ మనస్సుని అక్కడ ఐక్యం కాదు, అప్పటి వరకు ప్రతి జన్మలో కూడా ఏదో కొరత ఉంటుంది, ఏదో వెలితి ఉంటుంది, ఏదో దుఃఖం ఉంటుంది, ఏదో అశాంతి ఉంటుంది, ఏదో రకమైన అభివృద్ధి ఉంటుంది, ఏదో అజ్ఞానం ఉంటుంది, జన్మ జన్మలకే ఇది వెంటాడుతూనే ఉంటుంది. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న వేసారు, మీరు చెప్పిన సాధన ఏదో చేస్తున్నాను కానీ నా బలహీనతల్లోంచి నేను బయటికి రావటం లేదని. వాళ్ళు భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు ఈ ఏ బలహీనతల్లోంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావో, పూర్వ జన్మలో ఆ బలహీనతల్లోంచి బయటకు రావడానికి పెద్ద సాధన చేయలేదు, నువ్వు ఇప్పుడే మొదలు పెట్టావు అంటే చాలా టైం పడుతుంది, కంగారు పడకు. పూర్వ జన్మలో కృషి చేసిన వాడికి ఈ జన్మలో పోతుంది, ఈ జన్మలో ప్రారంభించిన వాడికి ఇంకా చాలా జన్మలో పడుతుంది. అలాగని ప్రయత్నం చేయడానికి ప్రయత్నానికి విలువ లేదని అనుకోవద్దు, సాధనకి విలువ లేదని అనుకోవద్దు. ఇప్పుడు పూర్వ జన్మలో ఏదైనా కృషి చేసుకుంటే వస్తే ఈ జన్మలో తొందరగా బలహీనతలోంచి బయటకు వచ్చేస్తాం. ఆ బలహీనతలోంచి బయటకు రావడానికి ఇప్పుడే మొదలు పెట్టాం అనుకుని ఈ జన్మలోనే మొదలు పెట్టాం అనుకోండి, కొంత టైం పడుతుంది. అలాగని చెప్పి నీ సాధనకి ఇరువు లేదని కాదు. కొబ్బరికాయ 10 సార్లు కొడతాం, 11 సార్లు కొబ్బరికాయ 5 సార్లు కొడితేనే కానీ అది పగలదు. అందుకని మొదటి దెబ్బ యొక్క ప్రభావం దాని మీద లేదు. 5వ సారి పగిలింది అనుకోండి, పగిలింది అనుకుంటాం, 5వ దెబ్బకు పగలలేదు అది. మొదటి 4 దెబ్బల ప్రభావం కూడా కొబ్బరికాయ మీద ఉంది, ఇప్పటికి 5వ దెబ్బకు పగిలిందని నువ్వు అనుకుంటావు. ఎన్నో జన్మల నుంచి నువ్వు కృషి చేసుకొస్తా అంటే ఈ జన్మలో నువ్వు రాలిపోయావు, అజ్ఞానం నుంచి వేరుపడ్డావు. ఈ ఒక్క జన్మ కృషియే కాదు అది, ఆ పూర్వ జన్మల కృషి నీకు గుర్తులేదు కాబట్టి అది నీకు తెలియదు. అర్జున అర్జున అర్జున, ఈ పూర్వ జన్మలని నాకు తెలుసు, ఈ పూర్వ జన్మలన్నీ నాకు తెలుసు, నీ పూర్వ జన్మలని నాకు తెలుసు. మనం ఇటువంటి శరీరాలు ఎన్నో ధరించాం, శరీరాలు ధరించాం కానీ నీకు నాకు ఒక్క తేడా ఉంది, ఆ జన్మలని నాకు తెలుసు నీకు, ఇదంటే తేడా. అర్జున ఇటువంటి జన్మలు పూర్వం అనేక దేహాలు ధరించాం, ఒక దేహం కాదు అనేక దేహాలు ధరించాం, అనేక సార్లు జన్మించాం, అనేక జన్మలు నరనారాయణకి అనేక జన్మలు తీసుకున్నాం, అనేక దేహాలు ధరించాం కానీ నీకు నాకు ఒకటే తేడా, ఆ జన్మలన్నీ నీకు తెలియదు నాకు తెలుసు, నీకు తెలుసు ఆ జన్మలన్నీ నీకు తెలియదు నాకు తెలుసు. నీకు తెలియనంత మాత్రం చేసి నువ్వు జన్మించలేదని కాదు, తెలియటం తెలియకపోవటం ఇచ్చాడు. తెలిస్తే ఈశ్వరుడు, తెలియనివాడు జీవుడు. మనకేంటి ఈ గోడ పక్కనే ఉందో తెలియదు, మనకేంటండి ఈ గోడ పక్కనే ఉందో తెలియదు. ఒకసారి బాబా గారు కూర్చుంటే గోడ మీద బల్లి ఒకటి పాకుతుంది, అప్పుడు అన్నారుకండి ఈ బల్లి పూర్వ జన్మలో ఈ బల్లికి అక్కగారు వచ్చి ఇంకో బల్లి ఉందా, బల్లి వచ్చి గంటలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ఆ బల్లి ఎక్కడికి ఎలా వస్తున్నానో అందరూ ఎలా చూస్తారు. ఏ బాబాగారికి ఏదో సంచిలో ఏదో బాబాగారికి తీసుకురావడం కోసం ఓ సంచిలో ఎవడో తెచ్చి ఇచ్చాడు, ఎవడో సంచిలో ఏదో తెచ్చాడు బాబాగారికి ప్రజెంటేషన్ కింద ఇవ్వడం కోసం. ఆ సంచి ఏమో ఆ పదార్థాలు, సంచిలో ఉన్న పదార్థాలు అక్కడ కింద పడేసాడు బాబా ఎదురుకుండా, ఆ సంచిలో కలిపి ఆ బల్లి వచ్చేసింది. ఈ బల్లి కింద పడింది, ఈ పదార్థాల దగ్గర లేదు, ఆ గోడ మీదకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు పూర్వజన్మల వాసనలు వచ్చినాయి, ఆ జ్ఞాపకాలు వచ్చినాయి, ఇలా కౌగిలించుకున్నాయి, ఎంతకాలం కలుసుకున్నాం ఎంతకాలం కలుసుకున్నాం అని ఆ బల్లి ఒక బల్లి ఒక బల్లి సంతోషించి ఎగిరి వెళ్ళిపోయింది దూరం, ఆ రెండు కలిపి వెళ్ళిపోయింది. ఇంకో గంటకు వస్తున్నాను ఈ బల్లి అక్కగారి పూర్వజన్మలో ఉంది, ఇప్పుడు వచ్చి కలుసుకుంటాను, ఒక గంటలో వస్తుంది బల్లి ఎక్కడి నుంచి వస్తుంది ఒక గంటలో అనుకుంటున్నాను. మా బద్రిరాజు గారు కూడా పూర్వజన్మల మీద అన్నదమ్ములు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అలాగా అనుకుంటాం. అంటే మనకు కూడా పూర్వజన్మలు ఏదైనా అనుబంధం ఉంటే ఆ ప్రేమ మిగులుతుంది, పూర్వజన్మల అనుబంధం లేకపోతే ఆ ప్రేమ మిగలదు. కొంతమంది మొదటిసారి చూసుకున్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటారు, చనిపోయే వరకు అంతే ప్రేమగా ఉంటారు. లవ్ ఎట్ ఫస్ట్ ఆ మొదటిసారి చూసుకున్నప్పుడు, ఆ కళ్ళు కళ్ళు కలుసుకున్నప్పుడు మొట్టమొదటి ఎంత ప్రేమగా ఉంటారు, ఆ శరీరం క్షేమం అయ్యే వరకు అంతే ప్రేమ. ఎప్పుడు కూడా ఇద్దరు మంచి వాళ్ళ మధ్య ప్రేమ స్థిరంగా ఉంటుంది, కానీ ఇద్దరు స్వార్థపరుల మధ్య ప్రేమ ఎప్పుడు స్థిరంగా ఉండదు. జ్ఞానం స్థిరపడుతుంది, కంగారు పడకునవు, మధ్యలో శాంతి వస్తాం మనం వెళ్ళిపోతున్నాం అలా అనుకోకు. ఎందుకు వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోవాలని వెళ్ళిపోవటం లేదు, హృదయం ఇంకా ఖాళీ అవ్వలేదు, వచ్చి చూసుకుంటుంది ఖాళీ అవ్వలేదని వెళ్ళిపోతుంది, పూర్తిగా ఖాళీ అయిపోయింది కనుక అక్కడ స్థిరపడిపోతుంది. నువ్వు నా హృదయం ఖాళీ అవ్వ నీ హృదయం ఖాళీ అవ్వలేదన్న సంగతి నీకు తెలియదు, అంత లగేజ్ ఎక్కువైపోయింది, లగేజ్ ఎక్కువైపోయింది ఎందుకంటే జ్ఞానం వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది లగేజ్ చూసుకుంటాం, లగేజ్ ఏమైనా తగ్గిందేమో, లగేజ్ తగ్గటం లేదు, చూసుకెళ్ళిపోతుంది, లగేజ్ తగ్గిపోతే అది వచ్చారు అక్కడే కూర్చుంది, బోళ్ళంత లగేజ్ ఉంది అక్కడ. సోదర మహాశైలరా, సోదర మహాశైలరా, ఆత్మ బంధువులారా, తోటి భక్తులారా, ఒకే ఒక మాట, ఏ జీవుడైనా ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఎవరు గురువు ఎవరైనా ఉదయం ఖాళీ ఇవ్వకుండా ఎవరికి జ్ఞానం స్థిరపడదు, జ్ఞానం ఉదయం అయ్యే అవ్వదు, ఇందులో రాజీ లేదు, సంక్షయం లేదు, నో కాంప్రమైజ్ అట్టాలి. నా హృదయం ఖాళీ అవ్వకుండా నాకు ఆత్మజ్ఞానం వచ్చే అవకాశమే లేదు. మీరు మీ గురువు ఎవరైనా, మీ ఇష్టదేవత ఎవరైనా, మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, మీరు బీసీలైనా అగ్రవర్ణాలైనా, హృదయం ఖాళీ అవ్వకుండా ఈశ్వర సాక్షాత్కారం అయ్యే అవకాశం లేనే లేదు. ఎటర్నల్, ఆ ఎటర్నిటీ, ఆ ఎటర్నిటీ అంటే మనం షిరిడి సాయిబాబాను ఆరాధిస్తున్నాం. మనం షిరిడి సాయిబాబాని ఆరాధిస్తున్నాం. ఏ వస్తువుని తెలుసుకో, మనం ఏ వస్తువుని అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నా ఆ వస్తువు ఆయనకు ఆధారంగా ఉంది. ఏ ఎవరికి? షిరిడి సాయిబాబాకి. ఆ వస్తువు యొక్క ఆధార అహంకారం ఆధారంగా లేదు ఆయనకి. ఏ వస్తువుని అయితే మనం తెలుసుకోవాలనుకుంటాం ఆ వస్తువు మీద ఆధారపడి ఆయన జీవి ఆయన జీవిస్తున్నాడు. అందుకే ఆయన గౌరవిస్తున్నాం. ఆయన గౌరవించడం ఆయనకు ఆధారంగా ఉన్న వస్తువు కూడా మనకు కూడా ఇరుకుడికి వస్తుంది. అందుకే జపిస్తున్నాం, పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. పట్టుకుంటే గట్టి రబ్బు పట్టుకోవాలి, ఇరుగుపోయి రబ్బు. ఇరుగుపోయి అది ఇరిగిపోతే మనం పడిపోతాం. గట్టి రబ్బు పట్టుకోవాలి. ఏ వస్తువుని అయితే మనం వెతుకుతున్నాము, ఏ వస్తువుని అయితే తెలుసు తెలియబడుతుందని అవన్నీ పోతాయి. ఒకప్పుడు నీకు ఇవి ఉపయోగపడతాయని తెచ్చుకున్నావు కొన్ని గుణాలు, నువ్వు అవి ఉపయోగపడలేదు సరిగదా అపకారం చేస్తున్నావు అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు తోలు వాటిని బయటికి తోలేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఒకప్పుడు నీకు ఉపయోగపడతాయి అనుకున్నావు, తెలియక ఉపయోగపడతాయని తెచ్చి నెత్తిమే పెట్టుకున్నావు. ఇప్పుడు దానివల్ల అయ్యే నీకు జ్ఞానానికి అడ్డు వస్తున్నాయని నీకు తెలుస్తుంది. ఇప్పుడు వాటిని తొలగించడానికేమో ప్రయత్నం చేస్తున్నావు, వాటిని సంపాదించుకోవడానికేమో చాలా సాధన చేశావు. తొలగించుకోవడానికి పూజేస్తే బయటకు పోవాలనుకున్నాను తేలిగ్గా పోవు. ఆ సంపాదించినప్పుడు ఎంత కష్టపడ్డా వాటిని బయటకి తొలగడానికి కనీసం 50% అయినా కష్టపడవయ్యా, మిగతా 50% నేను చూస్తాను అంటున్నాడు. 50-50 అజ్ఞానం చాలా బాగుంది, అజ్ఞానం చాలా బాగుందని దాన్ని పట్టుకున్నాం మనం. ఇప్పుడు ఏమో అది బాగాలేదు బాగాలేదు అంటే పీడించేస్తాం, పీడించేస్తాం, ఏడిపించేస్తాం. ఇప్పుడు దాన్ని వదిలిపోవాలనుకుంటున్నాం. అదేమో మనం దానికి కావాలనే మనం పట్టుకున్నాం, అజ్ఞానం మనం పట్టుకున్నాం. అది దాన్ని పట్టుకున్నాక మనం అదేమో ఇప్పుడు మనల్ని పట్టుకుంది, అది మనల్ని ఇప్పుడు అది మనల్ని పట్టుకుంది. దాని అంత అది ఎంత గట్టిగా అది మనం విడిచి పెట్టలేదు. అది దానివల్ల వచ్చే నష్టం మనకు తెలుస్తుంది. కానీ దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కావాలని ఎలా తెచ్చుకున్నాము, అది కావాలని మనం ఎంత ప్రయత్నం చేసి తెచ్చుకున్నాము, పోగొట్టుకోవడానికి కూడా అంత ప్రయత్నం చేస్తాం. కానీ బయటికి వెళ్ళదు, బయటికి తోగలేము. అజ్ఞానాన్ని మనం పట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తాం, అది వచ్చి మనల్ని పట్టుకోము. పూర్వమే అంచేది నీకేం కంగారు పడకవయ్యా, అందరూ తరిస్తారు. ఆమె స్లో వాక్ లింకన్ ఏం చెప్పాడు, ఆమె స్లో వాక్. నేను క్షేమం ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా నడిచే అలవాటు ఉన్నవాడి. కానీ డైరెక్షన్ తప్పను, రైట్ డైరెక్షన్ లో పోతాను. పక్కన రైలు వెళ్ళిపోతాయి, విమానాలు వెళ్ళిపోతాయి, కార్లు వెళ్ళిపోతాయి, నేనేం కంగారు పడను. క్షేమం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంతే నెమ్మదిగా నడుస్తాను. కానీ దారి తప్పను, దారి తప్పను, గురి తప్పను, గురువు నుడిచి పెట్టను. అంత స్లోకి వెళతాను, అది స్లో వాక్. నెమ్మదిగా వెళతాను, రోడ్డు విడిచిపెట్టను, డైరెక్షన్ విడిచిపెట్టను. మెడ్రాస్ వెళ్ళాలని కలకత్తా దగ్గర వెళ్ళి కూర్చోను, కానీ పరిగెత్తను, నెమ్మదిగా వెళతాను. ఈవేళ కాకపోయినా రేపైనా నా గమ్యానికి వెళ్ళిపోతాను నాకు తెలుసు అన్నాడు. అది స్లో వాక్, నెమ్మదిగానే నడుస్తాను. మరి అస్తమానం వెనక్కి చూసి చూసి అలవాటు నాకు లేదు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇది రైట్ పాత్, ఇది రైట్ యాక్షన్ అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు చూపే కానీ, ఆ ముందు చూపు కూడా నెమ్మదిగానే పెడతాను. ముందు చూపే కానీ మరి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు, నేను చూడను. అది స్లో వాక్. అలాగే స్పీడ్ గా పరిగెత్తే అలవాటు నాకు లేదు. ఎప్పుడు ఉంది నీకు తెలిసి నీకు ఉందవే, తెలియపోయినా ఉంది, లోపల సద్వస్తు ఉంది, చావు లేని పదార్థం లోపల ఉంది. నీకు తెలిసినా ఉంది, తెలియపోయినా ఉండది. నీకు తెలిసినా ఉంది, నీకు తెలియపోయినా లోపల ఉందవయ్యా. అయితే నీకు పురోగమనం ఏమి లేదు, నీకు నీకున్న వాటిని ఆ అనుభవంలో ఆ వస్తువు అనుభవంలోకి రావటానికి ఏ ఆటంకాలు నీ లోపల ఉన్నాయో చూసుకోవడం జాగ్రత్తగా. ఒక్కొద్దాన్ని ఒక్కొద్దాన్ని బయటకు లాగి కాల్చి ఇతరులు కూడా వదిలేయ్యా. నీ గొడవ ఇదే నువ్వు చూసుకో. మైండ్ ఎవరి బిజినెస్? రమణ మహర్షి గారు అన్నారు, సాధ్యమైనంత వరకు నీ ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకు. సాధ్యం ఇతరుల గొడవల్లో నువ్వు కలగ చేసుకోవడం పనులు పెడితే నీకు అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, నీ ప్రయత్నం ఏదో నువ్వు చూసుకో. ఒక నీకు ఆ నీ ప్రయత్నంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఆత్మజ్ఞానం సంపాదించావు అనుకో, వారికి ఉపకారం చేయాలి, ఈరోకు ఉపకారం చేయాలి, నువ్వు అనుకోక్కర్లేదు. నీ ఉపాధి ద్వారా లోకానికి ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకునేవాడు అక్కడ అనుకోక్కర్లేదు. చెట్టు ఉంది అనుకోండి, అందరికీ నేను నేడవ్వాలి అనుకోదు. అనుకోకపోయి నేడేస్తూ ఉంటుంది. జ్ఞాని కూడా అంతే, వాడు చూపు చాలు. వన్ వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్. ఒక మాట చాలు, చూపు చాలు. నేను మనం చెప్పుకున్నాం, రాముడు ప్రశ్నించాడు వశిష్ఠుడు, సడన్ గా ఆగిపోయాడు వశిష్ఠుడు అన్న మౌనంగా ఉన్నాడు. రాముడు గురువు గారు ఏంటి మాట్లాడతాడు అంటున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం మాటలతోటి సమాధానం చెప్పడం కంటే నేను మౌనంగా ఉండటంలా
ఆ వస్తువు తాలూకు స్పష్టత నీకు వస్తుంది రామా,
అంతకే ఉన్నాను ఏమవునుందా
అంటాడు వశిష్ఠుడు.
అంటే నా మాటలు చెప్పేది మాటలతో నోటితో చెప్పేదానికంటే నా మౌనం కూడా మాట్లాడుతుంది, నా మౌనం కూడా భాషిస్తుంది, ఆ మౌన భాషణలో ఆ వస్తువు నీకు అందుతుంది.
అది కదా కావలసింది మాటలు కాదు, కావలసింది చేతలు. నీకు అది అందాలి కదా, అది ముఖ్యం. ఎందుకు నీ వాగుడు వస్తువు నీకు అందాలి కదా, ఆ ప్రక్రియ నేను చేస్తున్నాను. అది నీ హృదయంలోనే ఉంది కానీ నీకు అందటం లేదు. అది అది అందటానికి సహాయ సహకారం అందించేవాడు గురువు.
అని చేత తలంపులు రానివ్వండి, సందేహాలు వస్తున్నాయని కంగారు పడకండి. భగవంతుడు ఉన్నాళ్ళు ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి, సంకల్పాలు వస్తూ ఉంటాయి, వికల్పాలు వస్తూ ఉంటాయి, కర్మవాసనలు వస్తూ ఉంటాయి, ఏదో వికారాలు వస్తూ ఉంటాయి, ఒకసారి కోపాలు వస్తూ ఉంటాయి, శాపాలు వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి. ఏమి వచ్చినా కంగారు పడకండి. గుమ్మడికాయ ఎంత పెద్దదైనా గడ్డపారికి లోకివే, గడ్డిమీటి ఎంత పెద్దదైనా ఒక అగ్గి పుల్లకు లోకు, రోగం ఎంత పెద్దదైనా రోగం తగ్గించే మందుంటే ఒక బిళ్ళ చాలు. మీ దగ్గర రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గిపోయి మనుషుడు మీ దగ్గర ఉందనుకోండి, భయమేలా. నేనెవడం ప్రశ్న అట్టిది, కంగారు పడకండి. రానివ్వండి, ఎన్ని తలంపులు వస్తాయో, ఎన్ని ఆలోచనలు వస్తాయి రా, ఊహిస్తాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ వాసనలన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ బలహీనతలన్నీ ఎవరికి వస్తున్నాయి, ఎవరికి, ఊహిస్తాయి, 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 ఎవరికి రానివ్వండి. వస్తున్నాయి వస్తాయని కంగారు పడకండి, భయపడితే ఇంకా వస్తాయి. మీ ఆయనకి ప్రతి క్షణం, మీ ఇంటికాడ మీ ఆయనకి ప్రతి క్షణం జరిచిపోతున్నారు అనుకోండి, అది జరిచిపోయిన ఇంకా భయపడతా ఉంటారు. అసలు భయపడే వాళ్ళని ఎక్కువ భయపెడతా ఉంటారు. ఇదే భగవాన్ చెప్తున్నారు, మీరు భయపడకండి, భయపడతానికి ఇంకా తలంపులు పెరుగుతూ ఉంటాయి. భయపడే వాళ్ళని ఎక్కువ భయపెడతా ఉంటారు. మీ ఇంట్లో మీకు తెలుస్తుంది అది, ఎప్పుడే ఏ కోడలు వస్తున్నా కోడలు ఒక్క ఆడే భయపడతాడు. ఈయన ఎక్కడ కూర్చో వ్యక్తి కోడలు వస్తున్నా కోడలు రెడీ చేసి ఉంచాడు, రెడీ చేసి ఉంచాడు భగవంతుడు. మళ్ళీ ఆ కోడలను చూసేటప్పుడు ఈ రొణుకుపోతాడు. ఇది అటువంటి బొమ్మలు రెడీ చేసి ఉంచుతాడు ఎక్కడో చోట, ఆ బొమ్మలు వస్తాడు. ఎక్కడ ఉన్నావు అది, హూ ఇస్ దిస్ ఐ, హూ యామ్ ఐ, నాన్నయ్యార్, నాన్నయ్యారు, హూ ఇస్ దిస్ ఐ. ఎన్ని గొడవలు వస్తాయి రానివ్వండి, ఆ రాబోయే జనములు ఎటువంటి వస్తాయి, పూర్వ జనములు ఎటువంటి, ఈ గొడవలు ఎన్ని ఎన్ని గొడవలు వస్తాయి రానివ్వండి, ఈ గొడవలన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ తలంపులన్నీ ఎవరికి వస్తుంది, ఈ అశాంతి అంతా ఎవరికి వస్తుంది, ఈ జన్మల గొడవలు ఎంత వస్తుంది, ఈ బాధ ఎవరికి వస్తుంది, ఈ క్షోభ ఎవరికి వస్తుంది, ఈ నిలకడ లేనితనం ఎవరికి వస్తుంది, ఇదంతా ఎవరికి వస్తుంది, హూ ఇస్ దిస్ ఐ, ఏనేనికి వస్తుంది, ఏనేనికి వస్తున్నాయి. ఈ గొడవలన్నీ శరీరానికి రావటం లేదు, ఈ గొడవలన్నీ చైతన్యానికి రావటం లేదు, ఈ గొడవలన్నీ శరీరానికి రావటం లేదు, ఈ గొడవలన్నీ చైతన్యాన్ని శరీరాన్ని ముడిపెట్టి ఒక ముడికి వస్తున్నాయి. అది మనస్సు. ఆ మనస్సు కేవలము చైతన్యం కాదు, కేవలం శరీరం కాదు, ఆ చైతన్యానికి శరీరానికి, చైతన్యంతో శరీరాన్ని ముడిపెట్టి ఒక గ్రంథి, ఒక గ్రంథి, అజ్ఞాన గ్రంథి, అది ఒక గ్రంథి. ఓ అరుణాచలేశ్వరుడు, ఆ గ్రంథి ఇప్పేటప్పుడు, ఆ ముడి ఇప్పేటప్పుడు నాకు నొప్పి లేకుండా ఇప్పి అరుణాచల ఆపరేషన్ అయిపోయింది, కుట్లు కొడతారు. ఆ కుట్లు కుట్టేటప్పుడు కూడా మళ్ళీ కుట్లు ఇప్పేస్తారు. ఆపరేషన్ అయిన మీద తర్వాత 15 రోజులకు 20 రోజులకు కుట్లు ఇప్పుతారు. ఈ అజ్ఞానం అనే గ్రంథి ఆ ముడి తాలూకు కుట్లు విప్పేటప్పుడు కూడా నాకు నొప్పి లేకుండా చెయ్యి అరుణాచలేశ్వరుడు, నాకు సఫరింగ్ లేకుండా చెయ్యి అరుణాచలేశ్వరుడు. అది గ్రంథి ముడి, ఆ ముడి ఇప్పేటప్పుడు. మనం చైతన్యమే, మనం చైతన్యమే, మనం బ్రహ్మమే, మనం పుట్టిన వస్తువే. కానీ పుట్టిన దేహాన్ని నేను అనుకుంటున్నాను. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఈ ముడి, ఈ ముడి, ఆ ముడిని ఇప్పి, ఆ ముడిని ఇప్పితే కదా నేను కాని దాన్ని కానిట్టుగా తెలుసుకోవడం ఏదవును, దాని తాలూకు అనుభవం రాకుండా ఆ ముడిని ఇప్పాలి కదా. నువ్వు ఇప్పుతేనే కానీ నేను ఎవరినో నాకు తెలియదు. అప్పుడు వరకు దొంగనే నేను అనుకుంటానే, ఆ ముడిని ఇప్పటం ఇప్పు. అది ఇప్పేటప్పుడు మటుకు ఆ కుట్లు కత్తిరిస్తావు కదా, ఆ కుట్లు కుట్టే కత్తిరిస్తారు ఆ కుట్లని, ఆ కత్తిరించేటప్పుడు నాకు కొంచెం బాధ లేకుండా చూడాలి నా చూడ, సఫరింగ్ లేకుండా చూడాలి నా చెల్లి. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మీకు అందరికీ తెలిసే ఉంటాయి, భవిష్యత్ 10 రోజులకు 15 రోజులు కుట్లు ఇప్పుతారు. అదొక ముడి. ఏ ముడి? గ్రంథి, అజ్ఞానమైన గ్రంథి. నువ్వు ఏదైతే కాదో, నువ్వు ఏదైతే కాదో అవునని చెబుతుంది. ఏది? ఆ ముడి. నువ్వు ఏదైతే అవునది కాదని చెబుతుంది, అదే ముడయ్యా. ఆ ముడివి ఎప్పాలి, నువ్వు ఎప్పబోతే అరుణాచలేశ్వరుడా. ఆ ముడి నువ్వు ఎప్పాలి, ఇప్పుతేనే కానీ నాకు ఆ సత్యానుభవం కలగదు. ఆ ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయలేను. ట్రూత్ ఇస్ వన్, నో గాడ్ ఇస్ వన్. రానివయ్యా, ఎన్ని గొడవలు ఉంటాయి రాని, ఎన్ని గొడవలు ఉంటే రాని. గుమ్మడికాయలు ఎన్ని ఉంటే లాభేంటి, అక్కడ కచ్చిపేట ఉంది కదా, కోసం అవసరం పడేద్దాం. ఇంట్లో 100 గుమ్మడికాయలు ఉన్నాయని కొన్ని కచ్చిపేట కూడా చాలు, కోసి అవసరం పడేద్దాం. ఎంత గుమ్మడికాయ పెద్దదైనా పర్లేదు. 100 గడ్డిమీట్లు ఉన్నాయనుకోండి, మన చేతిలో గడ్డి పెట్టి ఉందనుకోండి, ఒక్కదాన్ని అంటించేస్తే అయిపోతాయి. మొత్తం 10 గడ్డిమీట్లకు ఒక అగ్గి పొలుతాం. ఊహిస్తాయి, అమ్మాయి ఇదెవరికి ఈ గొడవలన్నీ ఏనేనుకు వస్తున్నాయి, ఈ తలంపులన్నీ ఏనేనుకు వస్తున్నాయి, ఈ రాబోయే జన్మలన్నీ ఏనేనుకు వస్తున్నాయి, హూయి దిశ్చాయి నువ్వు ప్రశ్నించుకోవయ్యా. ఈ తలంపులు, ఈ ఆలోచనలు, రాబోయే జన్మలకు సంబంధించినటువంటి సంకల్పాలు, ఆ వాసనలన్నీ ఈనేనికి వస్తున్నాయి. ఏదైతే నీకు నేనుకు వస్తున్నాయి, మూల తలంపుకి ఇవన్నీ వస్తున్నాయి. ఇదొక తలంపు. నువ్వు ఏదైతే నేను నేనంటున్నావు అదొక తలంపు. ఇతర తలంపులన్నీ ఈ తలంపుకు వస్తున్నాయి. ఈ తలంపు లేకపోతే ఇతర తలంపులు రావు. ఈ తలంపు ఎవరు? దేహంతో తాదాప్యం పొందుతున్నటువంటి దేహము నేను, దేహము నాది అని చెబుతున్నటువంటి ఈ తలంపు ఎవరు? నువ్వెవరవు, నువ్వెవరవు, నువ్వెవరవు దాన్ని ప్రశ్నించుకుంటూ, దాన్ని ప్రశ్నించుకుంటూ, దాన్ని ప్రశ్నించుకుంటూ, దాన్ని తోలుకుంటూ, అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి తోలుకుంటూ 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 దాని మూలానికి కనుక దాని మూలానికి వెళితే, దాని మూలానికి నువ్వు తీసుకెళ్ళగలిగితే, దాన్ని ప్రశ్నించుకుంటూ ప్రశ్నించుకుంటూ దాని మూలంలోకి వెళ్ళినప్పటికీ అది మాయమైపోతుంది. దాని మూలంలోకి వెళ్ళినప్పటికీ అది మాయమైపోతుంది. అప్పుడు నువ్వు మాయవవు, నువ్వు మాయం అవ్వయ్యా. మాయలోంచి బయటపడతావు. మాయలోంచి బయటపడితే ఏమవుతావు? నారాయణుడు అయిపోతావు. నారాయణ స్వరూపం పొందుతావు. అంటే మూల తలంపు మూలంలోకి వెళ్ళిన వెంటనే నువ్వు పోవు. నువ్వెవడో నీకు తెలియబడతావు. అంటే నా భగవంతుడే నీకు స్వరూపం లేదు. అంటే భక్తి ఎందుకు? భగవంతుడు ఐక్యం అవడం కోసం. అంటే భక్తి వల్ల భగవంతుడి స్వరూపం మనకు దొరుకుతుంది. ఆ స్వరూపంలో ఏముంది? శాంతి ఉంది, జ్ఞానం ఉంది, ఆనందం ఉంది, ఉండటం ఉంది. మళ్ళీ శవాలు మనం మొయ్యక్కర్లేదు. భక్తి ఎందుకంటే భగవంతుడి ఐక్యం అవడం కోసం. షిరిడి సాయిబాబా ఓ మాట చెప్పారు, మీ కోరికలు ఏమి నెరవేరుస్తున్నాను నేను. మీ కోరికలు ఏదో నెరవేరుస్తున్నాను, మీ కోరికలు నెరవేరుస్తున్నాను. మనం కోరిక కావాలంటే రాముడి దాకా ఎగలెక్కర్లేదు, ఆంజనేయ స్వామిని పట్టుకున్న కోరికలు నెరవేర్చేస్తాం. మీ కోరికలు బాబా అన్నాడు, మీ కోరికలు ఏమి నెరవేరుస్తున్నాను. ఆ కోరికలు మీకు ఎందుకు నెరవేరుస్తున్నానో చెప్పమంటారా? మీకు బాబా అన్నాడు, మీరు ఏది తెలుసుకోవాలో నేను అనుకుంటున్నాను, మీరు ఏది పొందాలో నేను అనుకుంటున్నాను. అది పొందింపజేయటానికి ఆ వస్తువు పట్ల మీకు విశ్వాసం కలగజేయటం మాత్రమే మీ కోరికలు నెరవేరుస్తున్నాను అని మీకు విశ్వాసం బలపడటం కోసం చేస్తున్నాను. మీ కోరిక ఎప్పుడైనా నెరవేరుస్తున్నానంటే ఈశ్వరుడు పట్ల మీకున్న విశ్వాసం పెంచడానికి మట్టుకే చేస్తున్నాను. అది మీరు డౌటింగ్ థామస్లుగా ఉండకుండా ఉండటం కోసం ఆ ప్రక్రియలు మీ చేస్తున్నాను. ముగిస్తున్నాం. నిన్న సరిగ్గా గడియారం చూసినప్పుడు 5 అయింది, ఇప్పుడు 5 అయింది. అంటే అవన్నీ రానివయ్యా, అవన్నీ రాని రావద్దు రావద్దు ఆ కంగారు పడకండి. నువ్వు రావద్దు రావద్దు అంటే మరి వచ్చి పీకి పట్టుకుంటే రానివ్వాలి. ఎన్ని తలంపులు వస్తే రానివ్వండి. ఎన్ని తలంపులు వస్తే రానివ్వండి. అక్కడ లోపల పసర ఉందనుకోండి, కక్కేస్తే పోతుంది. లోపల ఉంటే బాధ వికారం పెడతాం. పసర ఎప్పుడు కూడా బయటకు వచ్చేది మంచిది. లోపలికి ఉంటే అనుకోని వికారం పెడతాం. రాని ఎన్ని గొడవలు ఉంటే రాని, జన్మాంతరంలో ఎన్ని సంస్కారాలు ఉంటే రాని. కానీ ఈ తలంపులే అన్ని తలంపులే, అవన్నీ తలం, ప్రతిదీ తలంపే. శరీరం తలంపు, శరీరానికి సంబంధించినటువంటి చావు తలంపు, శరీరానికి సంబంధించినటువంటి పుట్టుకి తలంపు, శరీరం ఒక తలంపు, పుణ్యం ఒక తలంపు, పాపం ఒక తలంపు, మంచి ఒక తలంపు, చెడు ఒక తలంపు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, దెర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. అంత మన ఆలోచన. పూర్వం ఎవరైనా చిన్నతనంలో భర్త చనిపోతే పెళ్లి చేసేవారు కాదు, పైగా తప్పు అనేవారు. ఇప్పుడు చిన్నతనంలో భర్త చనిపోతే పెళ్లి చేయమని అందరూ చెప్తున్నారు. అప్పుడు అదేమో తప్పు అనిపించింది, ఇప్పుడు ఉప్పు అనిపించింది. ఇదేమి మన ఆలోచన మీద ఆధారపడి అంటే, గురికి నీ తలంపు మీద ఆధారపడిన తప్పు ఉప్పు అనేది. అసలు వస్తువుకి ఈ తప్పులకి ఉప్పులకి మంచులకి చెడ్డలకి పునర్జన్మలకి పునర్జన్మలకి అసలు వస్తువు అతీతమైనది. దేర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఇక నీ తలంపు అలా అనిపిస్తుంది, మంచి అనేది చెడ్డ. ఇంక నీ మనస్సు ఎంత నిజమో మంచి చెడ్డలు అంతే నిజం, ఆ తప్పు ఉప్పులు అంతే నిజం. దేర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఎన్నిటికి చేయచని అతీతమైనది. కానీ నీ లోపల సర్ద వస్తువు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో తలంపు లేనిది ఏదైనా ఉందంటే, ఈ సృష్టిలో తలంపులు లేనిదంటూ ఏదైనా ఉంటే, జీవిత చావు ఒక తలంపు, పుట్టుకు ఒక తలంపు, సుఖం ఒక తలంపు, కష్టం ఒక తలంపు, లాభం ఒక తలంపు, నష్టం ఒక తలంపు, ఆరోగ్యం ఒక తలంపు, అనారోగ్యం తలంపు, అన్ని తలంపులే, అన్ని తలంపులే. తలంపులు లేనిదంటూ ఏదైనా ఒకటి ఉందా అంటే ఉంది, అదే బ్రహ్మం. అక్కడ చేరుకునే వరకు మన యాత్ర పూర్తవు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తలంపులు లేని సృష్టిలో ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ తలంపు లేనిదంటూ ఏది లేదు, అన్ని తలంపులు. తలంపు లేనిదంటూ ఏదైనా తలంపులతోడు సంబంధం లేకుండా, సంకల్పాలతోటి సంబంధం లేకుండా, పునర్జన్మలతోటి సంబంధం లేకుండా ఏదైనా ఒక వస్తువు అంటూ ఉంటే అది బ్రహ్మము, దానికి మటుకు తలంపు లేదు. అంచేత ఎన్ని తలంపులు వస్తే రానివయ్యా,
ఇవన్నీ తలంపులు ఎవరికి వస్తున్నాయి? మూల తలంపుకి వస్తున్నాయి. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే నీవు ఉన్నావో అక్కడి నుంచి, బ్రహ్మం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది ఈ మూల తలంపు. ఈ మూల తలంపు మూలంలోకి వెళ్ళామనుకో, ఈ మూల తలంపు ఒక తలంపే. ఆ మూల తలంపు మూలంలోకి తలంపులు తోడు సంబంధము లేని తలంపులు తోడు ఇసుమంతయు చింతాకంతయు కొంచెము కూడా సంబంధము లేని తలంపులతోటి మూల తలంపుతోటి కూడా ఎట్టి సంబంధము లేని ఒక శబ్దవస్తు తలంపులతో సంబంధము లేని శబ్దవస్తు బ్రహ్మము నీకు ఎలా స్వరూపంగా వ్యక్తమవుతుంది? అయ్యే ఎక్కడో దూరంగా ఉన్నట్టు వ్యక్తమవు, ఇది స్వరూపంగా వ్యక్తమవుతుంది. సృష్టిలో తలంపులు లేనిది బ్రహ్మము ఒక్కటే. ఒక్కటంటే ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. ఆ బ్రహ్మని ఎలా వర్ణించగలం? నోటికందదు, రాతకందదు. అసలు కొంతమంది మంచి వాళ్ళే మన వర్ణనకి అందరు బ్రహ్మం ఎలా అందుతుంది? ఎవరంటున్నాడు? శ్మశానంలో అంటున్నాడు అవి, అంటే రోమ్ శ్మశానంలో బరియల్ గ్రౌండ్ లో అంటున్నాడు. ఆ శరీరం శ్రీధర శివం అక్కడ ఉంది, ఇంకా చితికి పెట్టలు పేర్చలేదు కావచ్చు దానికి. ఆ శ్రీధర్ని చంపేశారు కొంతమంది. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే అసలు మంచితనమే మాటలతో వర్ణించలేము. ఆ బ్రహ్మాన్ని ఎలా వర్ణించగలం? అసలు మంచితనానికే మంచితనం కూడా తలంపులకు అందదు. అసలు బ్రహ్మకి తలంపు లేదు, తలంపులకు అందదు కూడా. నాకు ఇరిగి సీజర్ వెన్ కమ్స్ అనద యాంటీ ఉంటాడు బరీల్ గ్రౌండ్ స్పీచ్ లో. ఇక్కడ సీజర్ ఉన్నాడు చూడండి, ఇంకా కొంతకాలానికి వీడి శరీరం అంతా పంచిపోతాల్లో కలిసిపోతుంది. కొంతకాలానికి కొంత టైంలో వీడి శరీరం అంతా పంచిపోతాల్లో కలిసిపోతుంది. ఇరిగి సీజర్ ద్వేషించే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ద్వేషం లేకుండా ఉన్నవాడు. ద్వేషించే వాళ్ళందరి మధ్యలో ఉండి ద్వేషం లేకుండా ఉన్నాడు. అధికార కాంక్ష ఉన్నవాడు అందరి మధ్యలో ఉండి అధికార కాంక్ష లేకుండా ఉన్నాడు. ఈరోజు సీజర్ వెన్ కమ్స్ అనదర్. ఇక్కడ సీజర్ ఉన్నాడు చూడండి, ఎందుకు చూడండి? సీజర్ ను చూడండి ఎందుకంటే వెన్ కమ్స్ అనదర్. మళ్ళీ ఇటువంటి సీజర్ ఏ నాటికి వస్తాడు? ఇప్పుడే చూసేది సీజర్ని, మళ్ళీ ఏ నాటికి వస్తాడు? అసలు వస్తాడో రాడో ఈ భూమి మీదకి? ఈరోజు సీజర్ వెన్ కమ్స్ అనదర్. మళ్ళీ ఎప్పుడుకి వస్తాడో ఏ నాటికి వస్తాడో. అంటే సీజర్ లో ఉన్న మంచితనమే ఏంటని వర్ణించలేనప్పుడు బ్రహ్మను మనం ఎలా వర్ణించగలము? గుడ్నెస్ ని వర్ణించలేనప్పుడు ఈరోజు సీజర్, ఈరోజు సీజర్. లాస్ట్ వర్డ్స్ యాంటోనీ చెప్తాడు, ఈరోజు సీజర్, ఈరోజు సీజర్ వెన్ కమ్స్ అనదర్. మరి ఎప్పుడుకి వస్తాడు ఇటువంటి సీజర్? రానే రావటమే కష్టం. ఒకవేళ వచ్చినా కానీ ఏ నాటికి వస్తాడు? ఒకవేళ వస్తే రావచ్చు, ఏ నాటికి వస్తాడు? ఇరిజ్ సీజ్ వెన్ కమ్స్ ఎనద. ఇది శ్మశానంలో ఉపన్యాసం, యాంటోనీ శ్మశానంలో చెప్పినప్పుడు. అంటే మూల తలంపు ఎక్కడి నుంచి వస్తా అంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఉండగలిగితే ఏది నిన్ను బాధించదు. బాగా అర్థం చేసుకోండి. టైము ఇంకా అలాగే 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 మిమ్మల్ని ఎక్కడికో 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 తీసుకుపోవాలి. ఆ శక్తి లేకపోయినా ఉబలాటం. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి మీరు అక్కడ ఉండగలిగితే, వృత్తి స్థలే మనహ, ఆ మనస్సును తీసుకెళ్లి హృదయంలో మీరు నిలబెట్టగలిగితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ నిలకడగా మీరు ఉండగలిగితే, అక్కడ నిలబడితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ స్థిరంగా మీరు ఉండగలిగితే, అప్పుడు ఏ సందేహము ఏ తలంపులను మిమ్మల్ని బాధించదు. ఏ తలంపు బాధించదు, ఏ సందేహాలు బాధించవు, శరీరాలు బాధించవు. పునర్జన్మలో పునర్జన్మ చనిపోయిన తర్వాత ఏమైపోతాం, ఇటువంటి తలంపులు కూడా మిమ్మల్ని ఏ తలంపు మిమ్మల్ని బాధించదు. ఎక్కడ మూల తలంపు మూలంలోకి వెళ్ళినప్పుడు ఏ తలంపుని మిమ్మల్ని బాధించి, ఏ తలంపుని మీకు అశాంతి తీసుకురావు. మరి అప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటే మీకు పునర్జన్మలు రావు? అక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటే మీకు అశాంతి రాదు? అక్కడ ఉంటారు. అక్కడ ఉండి ఏం చేస్తారు? కాలక్షేపం అవటం లేదు అనుకోరు. కాలక్షేపం అవటం లేదు, కాలానికి అతీతంగా ఉంటారు, ప్రాంతానికి అతీతంగా ఉంటారు, అంతటా ఉంటారు. ఎక్కడ ఉంటారు? అంతటా ఉంటారు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు ప్రయాణాలు ఆగిపోతాయి, ఇంకా రాకలేవు పోకలే. అది ఇట్టిదని ఊహించకండి. ఆ స్థితి ఇట్టిదని అది ఊహించకండి. అది పొందిన తర్వాత మీకు తెలుస్తుంది ఎట్టిదో. కానీ దాన్ని పొందకుండా అది అలా ఉందేమో, అది అలా ఉంటుందేమో, ఇదే ఉంటుందేమో అని అది ఊహించకండి. మీ ఊహలకు అందదు. అది ఎలా ఉండాలో అది అలాగే ఉంది. అది మీకు అనుభవైనప్పుడు అది ఎలా ఉందో మీకు తెలుస్తుంది. అది ఊహించడం వల్ల తెలిసేది కాదు, అందులో ఉండటం వల్ల, అది అవ్వటం వల్ల తెలుస్తుంది. అందులో ఉండటం వల్ల తెలుస్తుంది, అది అవ్వటం వల్ల తెలుస్తుంది, కానీ ఊహించడం వల్ల తెలియదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల.
అంటే మీరు చేసే యజ్ఞాలు, మీరు చేసే యాగాలు, మీరు చేసే పుణ్యాలు, మీరు చేసే ధర్మాలు, మీరు చేసే దానాలు, మీకున్నటువంటి సకల భగవంతుడు మీకు ఇచ్చిన సకల అవకాశాలు అన్నీ ఉపయోగించి, అన్నీ ప్రయోగించి ఈ అహంభావను తొలగించుకోవడానికి అన్నీ ఉపయోగించుకోవాలి. అజ్ఞానంలోంచి బయటకు రావడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను మీ అగ్జిమం ఉపయోగించుకోండి. మీ భక్తి యొక్క ప్రయోజనం కేవలం ఏదో పుణ్యం సంపాదించడమే కాదు, పుణ్యం వస్తే రావచ్చు అది వేరే విషయం, కానీ అహంభావంలోంచి విడుదల పొందడమే మీ భక్తి యొక్క గమ్యం. మీరు మరి ఓకండి. ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ ఏదో పొరపాటు మాట్లాడాడు ప్రతిపక్షం వాళ్ళ మీద, నేను పొరపాటుగా మాట్లాడాడు, పొరపాటు అది అని ఏమన్నంటే ఏదో పొరపాటు అయిపోయింది అని ఏమన్నంటే పరగట్టండి పరిగి అన్నాడు. నేను పొరపాటుగా మాట్లాడాను, మీరు మర్చిపోండి. మీరు మర్చిపోలేకపోతున్నారు అనుకుంటే నన్ను క్షమించండి. వీళ్ళు అంటున్నారు నేను మర్చిపో మేము క్షమించమంటున్నారు, అది రాజకీయం. దాన్ని ఏమంటారు రాజకీయం. వాడు ఏదో పొరపాటుగా మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు. అతనికి ఏదో పాపం, ఏదో మంచివాడు మంచివాడు కూడా ఎప్పుడో తిట్ట వస్తూ ఉంటుంది. గుణమే కదా మంచితనం కూడా, నిజంగా అది ఫైనల్, అది గుణమే. మంచితనం కూడా ఒక తలంతో గుణమే. వాడు ఏదో పొరపాటుగా మాట్లాడాడు ప్రతిపక్షం మీద, వాడు ఏదో ఎదురు తిరిగారు, వీళ్ళు ఎదురు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయితే ఒకటి చెప్పారు, ఫరగట్టండి ఫరిగి అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్, ఇఫ్ యూ ఫరిగి వన్ ఫరిగే. అంటే వీళ్ళు అంటున్నారు క్షమించరట్టు మర్చిపోరాడు, ఇంకెలాగా అది తలంపే ఇది తలంపే. ఆడు మాట అన్నాడు అదో తలంపు, నేను క్షమించు అంటున్నారు ఇదొక తలంపు, అది తలంపు ఇది తలంపే. లోకమంతా తలంపులు సమూహం, మైండ్ ఇస్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్. అంతేకా అరుణా ఉడికే ఇవన్నీ కూడా మీరు కాలక్షేపం మాట్లాడుకోకండి. అరుణాచరం మనసు స్మరించి వర్ల మీ స్మరణ, మీ భక్తి, మీ పుణ్యకార్యాలు, మీ ధర్మ ఆచరణ అహంభావంలోంచి విడుదల పొందడానికి సహాయ సహకారములు అందించాలి. అరుణాచల మనసు స్మరించి వర్ల అహము నిర్మూలింపు అరుణాచల ఈ గమ్యం అహంలోంచి బయటికి రావడానికి మన యజ్ఞాలన్నీ సహకరించాలి. అజ్ఞానంలోంచి బయటకు రావడానికి మన ప్రవర్తన సహకరించాలి, మన చేసే మంచి పనులు సహకరించాలి. అరుణాచల మనసు స్మరించి వారు అహము నిర్మూలింపుము నిర్మూలించు అరుణాచల. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు. నూటికి నూరు పాళ్ళు కుటుంబంతో సంబంధం లేని వాడు షిరిడీ సాయిబాబా 100%. ఓం సాయి శ్రీ సాయి సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. షిరిడి సాయిబాబాకి విష్ణు సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అంటే విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి. ఏకనాథుడు భాగవతం అంటే బాగా ఇష్టం. విష్ణు సహస్రనామాలు బాగా ఇష్టం షిరిడి సాయిబాబా త్రిమూర్తి స్వరూపుడు. మీరు కూడా విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకో. గురువు యొక్క రుణం ఎలా తీరిపోతుందంటే వారు చెప్పినట్టు చేయటం. అమ్మ రుణం ఎలా తీరుతుందంటే వారు మంచం పడితే సేవ చేస్తే పోతుంది, ఆ రుణం తీరిపోతుంది. మరి గురువు రుణం ఎలా తీరుతుందంటే వారు చెప్పినట్టు చేయటమే గురువు రుణం తీరిపోతుంది. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో భగవతే రుద్రాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ. నమో